श्रीगुरुभ्यो नमः, శివాయగురువే నమః, శ్రీమాత్రే నమః. చూస్తుండగానే శివరహస్యం నాలుగో మురళికి వచ్చేసాం మనం. వాయిస్ అంత బాగానే వినిపిస్తుందా అండి? శివరహస్యం గురుగారు చెప్తున్నప్పుడు అసలు అది అంతవరకు మనం ఎప్పుడు వినటువంటి కొత్త సబ్జెక్ట్ అనమాట. మిగతా ఎపిక్స్ మనం డెఫినెట్ గా విని ఉంటాం, కానీ శివరహస్యం మాత్రం అంత సులభంగా దొరికేది కాదు కదా. మనకి మన అదృష్టం ఏంటంటే మన గురుగారు చెప్పే ప్రవచనాలు వింటుండడం వల్ల అసలు కొందరికి జీవిత కాలంలో తెలియని విషయాలు కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. అంటే ప్రతిదీ అర్థమైపోతుందా అంటే డెఫినెట్ గా అర్థం కాదనుకోండి, కానీ మన ప్రయత్నంగా వినడం అవి మనం చేస్తూ ఉంటాం కదా. ఇవాళ్ళ శివరహస్యం నాలుగో మురళికి అందరికీ స్వాగతం. అండ్ ఈ మోడరేషన్ చేసే అతిపెద్ద అవకాశం రావటం, అసలు దీన్ని ఏ విధంగా చేయగలుగుతామో తెలియకుండా అంతా దేవుడి మీద దేవుడి దయతోటి అన్నట్టుగా ఉండటం అనిపిస్తుంది ఇప్పుడు. అండ్ ఇవాళ మాట్లాడబోయే శ్రోతలందరూ, శ్రోతలు అంటున్నాను, ఇవాళ మాట్లాడబోయే వక్తలందరూ కూడా చాలా చాలా చక్కగా క్షుణ్ణంగా అన్నిటినీ అవగాహన చేసుకుని మాట్లాడగలిగే వాళ్ళు. అందరి మాటలు వినటానికి చాలా ఉత్సుకతతో ఎదురు చూస్తున్నాము. ఇవాళ నాతో పాటు శ్యామల గారు కూడా మోడరేషన్ చేస్తున్నారు. మాకు అవకాశం రావటం అదృష్టంగా భావిస్తున్నాం మేము. సో మనం శ్యామల గారు ఏమైనా మాట్లాడతారా? ఓకే, నేను ఇక మరి మనం అందరం కూడా మనం ఎదురు చూస్తున్నది శ్రోతలు చెప్పే ఆ సారాన్ని మనం వినడానికే కదా. మనకి గురువు గారు ఎప్పుడు ఎవరండి?
నా మాట మ్యూట్ లో పెట్టినట్టు అక్కడి నుంచి మీరు వినండి. మీకు
చెప్పండి శ్యామల గారు.
సారీ అండి, అదే మీరు ఏమైనా మాట్లాడతారా అని అనగానే నాకు మాట్లాడడానికి ఏముందమ్మా, నన్ను తీసుకెళ్ళి అంత మహాసముద్రంలో మధ్యలో నించబెట్టి ఈదు అని చెప్పి వదిలేశారు. నేను కాకపోతే అంతమంది నా చుట్టూ ఉన్నారు సహాయంగా, ఇంకో అందరినీ పట్టుకుని నేను ముందుకు ఈదేస్తాను అన్న ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో ముందుకు ఈదుకుంటూ వచ్చేస్తాను అనే నమ్మకం మాత్రం వచ్చేసింది. అది
అంతే చెప్పాలి. అందరూ కలిపి చేస్తున్నాం అందుకే గురుభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః లో ఉన్నది మనం అందరం కలిపి నేర్చుకోవటానికి. అన్ని చాలా చక్కగా చెప్పారు. గురుగారు మనకి ఎప్పుడు అంటుంటారు కదా ప్రతి ప్రవచనం ముందు కూడా శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అని. ఈ టైమింగ్ కూడా చూడండి అద్భుతంగా వచ్చింది మనకి ఈ మురళి టైమింగ్. ఇంకా రెండు రోజుల్లో మనకి అయోధ్యలో రాముల వారి బాలరాముడి ప్రతిష్ట జరుగుతుంది. ఎన్నో గురుగారు మన చెప్పినట్టుగా ఎన్నో తరాల వాళ్ళు చూడాలనుకున్నది, కొందరు జీవితాలు త్యాగం చేసేసినటువంటి ఒకనొక ఘట్టం మన జీవిత కాలంలో మనం చూడగలుగుతున్నాము. చాలా అద్భుతంగా అనిపించింది. దాంతో ఎక్కడ చూసినా అంతా కూడా అందరూ కూడా రామనామం చెప్పటం, అలా అలా ఆ విధమైనటువంటి ఒక గొప్ప సిచ్యువేషన్ లో మనం ఉన్నాము. మరి రామదాసు గారి కీర్తన ఒకటి, రాముల వారి గురించి ఒక రెండు లైన్స్ పాడుకుని మనం శివరహస్యం మురళి మొదలు పెడదాము. అలాగే మనకి గురువు గారికి ఎన్నో అద్భుతమైనటువంటి శివపదాలు కూడా ఉన్నాయి కదా, చెప్పండి శ్యామల గారు.
అదే మీ రామదాస్ కీర్తన అనగానే నాకు ఆ రెండు లైన్లు పాడే భాగ్యం నాకు ఇస్తారా అని ఎదురు చూస్తున్నా.
మీరు
ఎందుకు అంటే రాముడు వస్తున్నాడు రాముడు వస్తున్నాడు అని ఎవరికి వాళ్ళు ఎదురు చూస్తున్నారు, కానీ ఎవరికి వాళ్ళు నన్ను ఎలా దే చూస్తాడు అనే ఒక ఆశ ఉంటుంది కదా, ఆ ఆశని గుర్తు తెచ్చుకుంటూ నేను అడుగుతున్నా. ఏ తీరుగా నను దయ చూచేదావో ఈ నవం శోక్తమ రామా నా తరమా భవ సాగర మీదను నళిన తళే క్షణ రామను. ఈ రెండు లైన్లు చాలా
సంతోషండి,
ఇదే వాడుకుంటూ ఉంటా నేను.
చాలా బాగుంది, చాలా బాగుంది. అలాగే మనకి ఎప్పుడు రామనామం చెప్పమని గురుగారు చెప్పారు కదా, రామనామం అనుకుంటూ ఉండండి, రాయండి, అది ఎప్పుడు అన్ని చోట్ల సర్వకాల సర్వావస్థల్లో అనుకునేలాగా అలవాటు పడండి అని. ఆ విధంగానే అది ఉంటుంది కదా. ఎన్నగాను రామ భజన కన్న మీకిలున్న గాయనగాను రామ భజన కన్న మీకెలున్నగా. ఇలా అని ఇంకా ఈ పాటల్లోకి వెళ్తే అలా పాటల్లోకి వెళ్ళిపోతూనే ఉంటాం. రామ శివ ఏమంటే శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ అన్నట్టుగా మనం ఇక శివరహస్యం ప్రవచనంలో మురళి చెప్పుకోవటం మొదలు పెడదాము. మొట్టమొదటి స్పీకర్ హిమజ గారు. హిమజ గారు మాట్లాడతారండి.
ధన్యవాదాలు కామేశ్వర గారు. శ్యామలా గారు రాముల వారి గురించి పాడిన ఆ రెండు లైన్స్ నాకు చాలా ఇష్టం అండి. ఈరోజు మనం మాట్లాడే అంటే చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోతాను నేను ఆ కీర్తన వింటూ ఉంటే పాడుకుంటూ ఉంటే. ఎంతో కష్టమైన ఈ సంసార సాగరాన్ని దాటాలి అని అంటే ఆ రాముల వారి దయ కృప రెండూ ఉండాలి అండి. అసలుకి ఆ కృప అడగటానికి కూడా మనము అంత ఆ స్థాయిలో ఉందామా అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటే ఈరోజు మనం చెప్పుకునే ఈ శివరహస్యంలో ఉన్న ఈ అంశం దానికి సంబంధించిందే. సంసార సాగరాన్ని ఎలా దాటాలి, దానికి కారణాలు ఏంటి, ఎలా ఉంటుంది అన్నది గురువు గారు కొన్ని క్లుప్తంగా చెప్తారు. శివాయ గురవే నమః, శివేయ గురవే నమః, శ్రీమాతే నమః. శివరహస్యంలో మొత్తం ద్వాదశ అంశములు అంటే 12 అంశములు, అందులో ఇప్పుడు మనం చెప్పుకునేది 6వ అంశము. దీనికి శంకర అనే పేరు. ఇందులో శివుడు ఆచార్యుడే బ్రహ్మజ్ఞానాన్ని రుభు అను మహర్షికి బోధించారు. ఆ తత్వాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జైగీషవ్యుడు బ్రహ్మజ్ఞాని అయిన ఆ షణ్ముఖం ద్వారా తెలుసుకుంటే మనము అంతే భక్తి శ్రద్ధలతో ఈ షణ్ముఖం ద్వారా గురుస్థానంలో తెలుసుకుందాం. క్షమించండి, గురువు గారి ఆ స్థానంలో కూర్చోబెట్టి మనం తెలుసుకుంటాం, శిష్యుల స్థానంలో మనం తెలుసుకుందాం. దీనినే రుభుగీత అంటారు. ఇది రమణులకు అత్యంత ప్రియమైనది. దీనిని డాక్టర్ గోడల లింగబాబు గారు తెలుగులోకి తీసుకువచ్చారు. ఏ స్వామి యొక్క ఎడమ భాగం సమస్త జగత్తుకి తల్లియో, కుడి భాగం తండ్రియో, ఏ స్వామి యొక్క పాద పద్మములకు చుట్టుకున్న మువ్వల పట్టి మువ్వల నాదము సమస్త శబ్దార్థాలకు మూలము, ఎవరి మూడి కళ్ళు సమస్త జగత్తును దర్శించడానికి హేతులవుతున్నాయో, అలాంటి దేవతా స్వరూపుడు అయిన పార్వతీకాంతుడైన పరమేశ్వరుడు మనల్ని సదా రక్షించుగాక. ఇలా స్తోత్రం చేసి జైగుషవ్యుడు కుమారస్వామిని అడుగుతాడు. స్వామి, ద్వాదశలింగముల గురించి అన్నిటి గురించి చెప్పావు, నాకింకా శివుని ఆక్ష లీలను వినాలని ఉన్నది అని అంటాడు. అప్పుడు కుమారస్వామి ఇలా ప్రారంభిస్తాడు. రుభు అనే ఒక మహర్షి ఉన్నాడు. అతనికి శివుడు చెప్పిన జ్ఞాన సముద్రాన్ని నేను నీకు చెప్తాను. రుభు బ్రహ్మపుత్రుడు. అతను ఈశ్వరానుగ్రహం వల్ల కైలాసానికి వెళ్ళి శివుణ్ణి స్తోత్రం చేస్తాడు. ఇది చాలా విశేషమైనది. సూర్యచంద్ర అగ్ని నేత్రములతో ప్రకాశించుచున్నవాడే, త్రిపుండ్రములతో ఫాలము అలంకరింపబడిన వాడే, సగభాగాన అమ్మవారిని ధరించిన వాడే, దక్షుని యొక్క యజ్ఞమును దక్షుడిని శిక్షించిన వాడై, తెల్లని వృషభమును వృషభముపై కూర్చున్న వాడై, మరియు భిక్షుకుల చేత పాదాలు అర్చింపబడేవాడై, అంటే ఇక్కడ భిక్షుకులు అనంటే బ్రహ్మ విద్యను కోరుకునేవారు, వారు ఎప్పుడూ ఆ స్వామి పాదాలను అర్చిస్తూ ఉంటారట. తర్వాత ఇలా నటరాజమూర్తిగా ఇలా అనేక విధాలుగా స్వామిని అతను స్తోత్రం చేస్తారు. స్తోత్రం చేసిన తర్వాత అడుగుతారు, స్వామి నాకు కొన్ని సద్గుణాలు ఉన్నాయి, అవేంటి అంటే నిత్యము భస్మధారణ చేస్తాను. తర్వాత శంకరనామ వైభవం మరియు రూపవైభవం యొక్క కథల యందు నాకు ఆదరణ ఉంటుంది. తర్వాత నిత్యము మంత్రజపము పంచాక్షరి యందు ఆసక్తి. నీ దివ్య లింగార్చనము నా చేతులు నిత్యము చేయాలి. అలాగే నిన్ను నిత్యము నేను నీ దానికి ప్రదక్షిణ చేయాలి. ఇలాగా కొన్ని ఈ లక్షణాలని నన్ను ఎప్పుడు ఈ లక్షణాల నుంచి దూరం చేయకు, అలాంటి అనుగ్రహం నాకు కలిగించు స్వామి అనేసి వేడుకుంటాడు. అయితే ఈ స్తోత్రం చెప్తూ ఉన్నప్పుడు గురువు గారు ఏం చెప్తున్నారు అనంటే, ఇది బ్రహ్మజ్ఞానానికి, బ్రహ్మజ్ఞానం తెలుసుకోవాలంటే కావాల్సిన అధికారము. నిత్యము భస్మధారణ చేయడము అంటే ఇవన్నీ సత్కర్మలు అన్నమాట. ఈ సత్కర్మలు చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది, చిత్తశుద్ధి జ్ఞానానికి హేతు అవుతుంది. ఇంకా రుభు మహర్షి ఇలా స్వామిని ఇలా వేడుకుంటాడు. ఎలా అంటే, స్వామి బ్రహ్మకపాలను దండగా చేసుకుని, మేరువుని కోదండంగా పట్టుకుని, విష్ణువుని బాణంగా పట్టుకుని, భూమిని రథంగా చేసుకుని, వేదములనే గుర్రాలు సకిలించాయట. ఆ సకిలింపు దానికి స్వామి హర్షితుడయ్యాడట. ఇక్కడ ఏ వాక్యం చెప్పారు అంటే హేశాంత హర్షిత అన్నారు. ఇక్కడ హేషము అనంటే గుర్రం యొక్క సకిలింపము, హేశాంత అంటే వాటి సకిలింపు యొక్క అంతము, అంతరాలలోకి అంటే వేదాంతములు అని అర్థము. వేదాంతములు అనంటే జ్ఞానము. ఈ జ్ఞానం బట్టే స్వామి ఎప్పుడు పులకింతుడవుతాడు. అట్లా స్వామి విశ్వనాథుడు అలా పులకింతుడైన ఓ విశ్వనాథ నీకు స్తోత్రము. ఇదే డిస్క్రిప్షన్ మనకి త్రిపురాసుర సంహారంలో చూపిస్తారు. అంటే స్వామి ఎప్పుడు బ్రహ్మ విద్యని, వేదాంత విద్యని, అంటే నిత్యము తత్వ విచారణ, వేదాంత విద్య, ఇదే స్వామికి ఎప్పుడు సంతోషం కలిగిస్తుంది అని అర్థం. స్వామి భేదబుద్ధి రహితమైన, శోకరహితమైన, క్రోధాది వికారములు లేని స్థితి నాకు లభించాలి అంటే నీ నిర్మలమైన ముఖపద్మం నుంచి నాకు దివ్యమైన విజ్ఞానం లభించాలి. అదే నాకు మహాసంసార సంతాపహం. అయితే ఇది నువ్వు నాకు ఎందుకు ఇవ్వాలి అని అంటే నాకు నా యందు దయతో ఇవ్వు. ఇది నా యందు దయతో ఇచ్చినప్పుడు దీనివల్ల వచ్చే ఉపయోగం ఏంటి అనంటే, ఇది లోకాల్లో ఎవరైనా కానీ ఇది వినాలి అని అనుకుంటే, బాగుపడాలి అని అనుకుంటే వారికి ఇది చాలా మంచిది అని చెప్పేసి ఋషుడు రుబ్బుడు అడుగుతాడు స్వామిని. అప్పుడు శివుడు ఇలా చెప్తారన్నమాట, నాకు చాలా ఎమోషనల్ గా ఉందండి. మేబీ ఒకటి రామాలయ ప్రతిష్ట, ఇంకొకటి ఈ బ్రహ్మజ్ఞానం స్వగురుగా చెప్పింది, ఇదంతా విని ఇదంతా చదువుతూ ఉందంటే అంటే ఏదో తెలియని ఇది. సమ్టైమ్స్ ఐఎమ్ గెటింగ్ లాస్ట్ అండి. సో మధ్యలో నేను ఏమైనా తప్పులు చెప్పినా, ఏమైనా ఇది చేసినా గానీ క్షమించండి అందరూ.
లేదండి, చాలా చక్కగా చెప్తున్నారు.
నిజమేనండి, ఆ అనుభూతితో మాట్లాడడమే మాకు కావాలి. ఏదో పుస్తకంలో ఉన్నది ఏదో వినేసి చెప్పడం కాదు, అనుభవిస్తూ మనం మాట్లాడుతున్నాం చూడండి, అక్కడే బయటపడతాయి అని. కానీ మొదలెట్టండి.
ఇక్కడ ముందు బ్రహ్మసూత్రాల గురించి గురువు గారు చిన్న ఇది చెప్పారండి. బ్రహ్మసూత్రాలు ఏంటి అనంటే, మొత్తం ఏది అయితే వేదముల్లో చెప్పారో, ఏది అయితే ఉపనిషత్తులో ఉందో అవే బ్రహ్మసూత్రాలు. ఈ బ్రహ్మసూత్రములు మొత్తము 191 అధికరణములు. అందులో 555 సూత్రాలు ఉంటాయి. ఈ 555 సూత్రాలని శివుడు ఇక్కడ 95 శ్లోకాల్లో చెప్పారనమాట. ఈ 95 శ్లోకాలు అన్ని బ్రహ్మసూత్ర గర్భితాలు. అయితే ఇవి చెప్పే ముందు ఇక్కడ ఏంటంటే, బ్రహ్మజ్ఞానం చెప్పే ముందు 3 విషయాలు ఉంటాయండి. ఒకటి, అది వినేవాడి యొక్క అధికారం, అధికార నిర్ణయం జరిగింది. ఇదే ఇక్కడ చెప్పేది. అంటే రూపుడు చెప్తాడు కదా, నాకు ఇవన్నీ లక్షణాలు ఉన్నాయి, ఆ లక్షణాల నుంచి నన్ను ఎప్పుడు దూరం చేయకు అని చెప్పేసి స్వామిని ప్రార్థిస్తాడు. అది అధికార నిర్ణయం. తర్వాత ఇది అడుగుతాడు, అంటే ఇది చేసి తెలుసుకోవడం వల్ల ఎలాంటి జ్ఞానాన్ని కావాలి అని చెప్తాడు, అడుగుతాడు. రూపుడు చెప్తాడు దివ్యమైన విజ్ఞానం లభించాలి. అది ఏంటంటే నా యొక్క సంసార అంటే మహాసంసార సంతాపహం, సంసారం యొక్క ఆపహాన్ని దాని నుంచి నన్ను తొలగించు అని చెప్పేసి చెప్తాడు. ఇది విషయ ప్రస్తావన. దీనివల్ల ఏం జరుగుతుందన్నాడు, లోకాలకి మంచిది జరుగుతుందన్నాడు. అంటే పాశముక్తి, అది ప్రయోజనము. ఈ 3 ఉంటాయి ఎప్పుడు బ్రహ్మజ్ఞానం గురించి మనం చదివేటప్పుడు కానీ ఎవరైనా కానీ చెప్పేటప్పుడు కానీ. సో ఇప్పుడు ఆచార్యుడైన శివుడు మొదలు పెడతారన్నమాట. ఏంటి ఇది అంటే బ్రహ్మజ్ఞానంలో బ్రహ్మము అంటే ఏంటి? ముందు బ్రహ్మము అంటే ముందు దాని డెఫినేషన్ అంటూ తెలుసుకుంటే దేన్ని చూస్తే అది దాన్ని మనం కంపేర్ చేసుకోవచ్చు. సో బ్రహ్మము అంటే ఏంటి అంటే, నీలో ఆత్మగా ఏది ఉందో అదే బ్రహ్మము, అదే శివము, అదే శాంతము, అదే శుద్ధము, అదే శుభము. అలాంటి బ్రహ్మస్వరూపమైన ఆ శివుడు చెప్తా ఉన్నారు. వ్యాసులు ప్రతి మన్వంతరాలలో శాంభవ జ్ఞానం కోసం వైదిక దీక్షలతో బ్రహ్మ విద్యాస్వరూపిణి అయిన ఉమాసహితంగా ఉమాకాంతుని ద్వారా గ్రహించి లోకానికి విస్తరించి చెప్తారు. ఈ బ్రహ్మ విద్యలో బ్రహ్మసూత్రాల్లో మొదటి 4 సూత్రాలని చతుస్సూక్తి అంటారు. అన్నిట్లో కన్నా ఈ 555 సూత్రాల్లో ఈ 4 సూక్తులు చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. సో ఈ ఫస్ట్ ఉన్నది ఏంటంటే అధాతో బ్రహ్మ జిజ్ఞాస. ఈ అధాతో బ్రహ్మ జిజ్ఞాసకి ముందు జిజ్ఞాసం బ్రహ్మేవ అంటే తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే బ్రహ్మము తెలుసుకోవాల్సింది మాత్రమే కాదు, అది మాత్రమే తెలుసుకోవాలి, అదే తెలుసుకోవాలి. అయితే ఎవరు తెలుసుకోవాలి బ్రహ్మాన్ని ఎవరు తెలుసుకోవాలి? అదే అధాతో బ్రహ్మ జిజ్ఞాస. దీనికి ఏంటంటే అధికారం ఉండాలి. ఆ అధికారం ఎలా వస్తుంది అని అంటే సత్కర్మలు చేయడం వల్ల, శమధమాది సద్గుణ సంపత్తి సంపాదించుకోవడం వల్ల, వివేక వైరాగ్యాలు కలిగి ఉండడం వల్ల, నిత్యానిత్య వివేకాలు వివేచన కలిగి ఉండడము, మరియు యజ్ఞాదులు చేసి రుణ విమోచనలే ఉండాలి. ఇవన్నీ జ్ఞాన సహకారాలు. ఇవన్నీ చేయడం వల్లనే మనకి ఆ బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకునే అధికారం వస్తుంది. అదే అధాతు బ్రహ్మ జిజ్ఞాస. రెండవది ఏంటంటే, ఇక్కడ స్వామి కొన్ని శ్లోకాలు చెప్తారండి, నేను అవైతే ఆ శ్లోకాలన్నీ నేను చెప్పలేను, బట్ వాటిల్లో చెప్పిన సూత్రాల గురించి నేను చెప్తున్నాను. రెండో సూత్రం ఏమొస్తుందంటే జన్మాజస్య యత. ఈ జన్మాజస్య యత అంటే జన్మాదులు ఎవరి వలన కలుగుతున్నాయో అదే బ్రహ్మం. అయితే ఏంటి జన్మాదులు కలగడం అంటే? అదే సృష్టి స్థితి లయలు. అంటే ఈ సృష్టి స్థితి లయలు ఎవరి వల్ల కలుగుతున్నాయో అదే బ్రహ్మము. చాలా సింపుల్ గా చెప్తారు. ఈ సృష్టి స్థితి లయల గురించి ఎందుకు చెప్తున్నారు? ఎందుకు అనంటే మనము ఈ సృష్టిలో ఉన్నాం కాబట్టి. మనం ఎక్కడి నుంచి మొదలయ్యామో అది ఏంటో మనకి తెలియగలిగితే దీనికి అతీతమైన దాన్ని మనం తెలుసుకోగలము. అది ఎలా అనంటే దీంట్లోనే రెండు లక్షణాలు అని చెప్తారు, స్వరూప లక్షణం, తటస్థ లక్షణము. స్వరూప లక్షణం అంటే ఇక్కడ గురుగారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. ఒక రాజు బిచ్చగాని వలె నటిస్తాడనమాట. అలా నటించినప్పుడు చాలా బాగా నటిస్తాడు. నటించినప్పుడు మనం అది చూస్తున్నప్పుడు ఏమంటారు, ఆహా ఎంత బాగా నటించాడు అని, రాజుగారు నటించాడు అని అనుకుంటాం. కానీ బిచ్చగాడు బిచ్చగాడిలాగా నటించాడు అని కాదు కదా. సో ఇక్కడ తటస్థ లక్షణం ఏంటంటే బిచ్చగాడిలా నటించడం. కానీ స్వరూప లక్షణం అన్నది రాజు. అది ఎలాగో, అలా ఎలా అంటే సృష్టి స్థితి లయలకు, సృష్టి స్థితి లయలు చేసింది బ్రహ్మం. ఆ సృష్టి స్థితి లయలు చేస్తున్న కారణమైనప్పుడు బ్రహ్మంలో మనం తటస్థ లక్షణం చూడాలి. దానికి అతీతునిగా ఉన్నప్పుడు స్వామి యొక్క స్వరూప లక్షణం కనిపిస్తుంది అన్నమాట. అయితే కొంతమంది సాంఖ్యులు ఇది ప్రకృతి ప్రధానము అని చెప్తారు. అదే ప్రకృతి ఎందుకు ప్రధానం కాదు అనంటే, శరీరము జడమే, ప్రకృతి జడమే. జడమునకు ఇంకొక జడము చైతన్యం ఇవ్వలేదు. కానీ అయితే ఈ చైతన్యత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఇదే బ్రహ్మ నుంచి వచ్చింది, బ్రహ్మము నుంచి వచ్చింది. కాబట్టి సృష్టి స్థితి లయలు జరుగుతాయి. అయితే ఆయన ఎందు ఈ జగత్తు వచ్చిన దాని తర్వాత బ్రహ్మము ఎందు భాసిస్తున్న జగత్తు గురించి తెలుసుకోవడం కన్నా జగత్తు ఎవరి ఎందు ప్రకాశిస్తుందో దానిని తెలుసుకోవడమే అన్నదే మనది మనకు వస్తున్న బ్రహ్మ జ్ఞానము. ఇది ఎలా తెలుసుకోవాలి? ఇది శుచ్యా యుక్త్యాహ అంట, యుక్తితోటి శృతితోటి తెలుసుకోవాలి. అయితే గురువుగారు ముందు శృతులతోటి తెలుసుకోవాలంట, దాని తర్వాత మన యుక్తిని ఉపయోగించాలి అంటారు. అయితే ఈ అంటే వేదముల్లో ఏమి చెప్పారో ముందు వేద శాస్త్రం తెలుసుకోవాలి, దాని తర్వాత దాన్ని మనకున్న యుక్తితోటి వివేచన చేసి తెలుసుకోవాలి. ఇక మూడో శాస్త్రవాక్యం, మూడో సూత్రం ఏంటంటే శాస్త్ర యోనిత్వాత. అంటే యోని అంటే కారణము, శాస్త్ర యోనిత్వాత్ అంటే శాస్త్రములకు కారణము. అంటే బ్రహ్మము వల్ల శాస్త్రములు వచ్చాయి, అలాగే శాస్త్రముల వల్ల పరమాత్ముడు లభిస్తాడు. ఎలా ఎలా అంటే సూర్యుని వల్ల వెలుగు వస్తుంది, కానీ అదే వెలుగు వల్ల మాత్రమే మనం ఆ సూర్యుని తెలుసుకోగలము. అంతేకాని సూర్యుడు వెలుగు ఎలా అభిన్నము కావో, ఎలా భిన్నము కావో, శాస్త్రము శివుని రెండు భిన్నము కావు. శాస్త్రము శివునికి అభిన్నము. శివుని నిశ్వాసములు అనే వేదములు, ఇతిహాసములు, పురాణములు అన్ని ఉంటాయి. ఇక నాలుగో వాక్యం తత్తు సమన్వయాత్. సమన్వయము అంటే సరి అయిన అర్థము అని, అంటే చక్కని అర్థం. అయితే ఈ వేదముల్లో, ఇతిహాసముల్లో, పురాణముల్లో ఏవేవైతే చెప్పారో, ఏదేదైతే చెప్పి బ్రహ్మము గురించి చెప్పబడినదో వాటన్నిటిని సమన్వయించగలగాలి. అయితే ఇవి వీటన్నిటిని ఎవరు ఎక్కడ సమన్వయించగలము? ఒక్కరికే సమన్వయించగలము, అదే బ్రహ్మము. అందుకని తత్తు సమన్వయాత్ అంటారు. బ్రహ్మము యందు సమన్వయించబడతాయి కాబట్టి ఇది శాస్త్ర యోనిత్వాత్ అనేసి చెప్పారు. వేదాది సర్వవాక్యములు ఆ విశ్వేశ్వరునియందే సమన్వయించబడతాయి. కొన్ని సాక్షాత్ పరబ్రహ్మం చూపిస్తాయి, కొన్ని పరంపరంగా చూపిస్తాయి, కానీ మొత్తానికి చూపించేది పరబ్రహ్మను మాత్రమే. ఆ పరబ్రహ్మం తెలుసుకోవడమే మన బ్రహ్మ జ్ఞానము. ఇంకా మిగతా బ్రహ్మసూత్రములు ఏంటంటే ఈక్షతే నా శబ్దం గౌణశ్చేనాత్మ శబ్దాత్ తనిష్టస్య మోక్షపదేశాత్ ఇలాంటి తదుపరి ఉన్న బ్రహ్మసూత్రాలు. వీటిలో మొదటి ఏంటంటే ఈక్షతే నా శబ్దం, అంటే జడమైన ప్రకృతి ఎందుకు ప్రపంచానికి కారణం కాదు అని అంటే శబ్దం అనందు అది చెప్పలేదు అని అర్థం. అంటే శబ్దం అంటే ఇక్కడ వేదము. పరబ్రహ్మ సంకల్పించి చూసిందని తర్వాత సృష్టి స్థితి జరిగింది. ఆ సంకల్పించి చూడడం అన్నది ఇచ్ఛాశక్తి. ఈ ఇచ్ఛాశక్తితో పరమాత్మ సృష్టిని చేశాడు. ఈ శక్తి జడానికి ఉండదు, చైతన్యానికి మాత్రమే ఉంటుంది. తర్వాతది గౌణశ్చేన శబ్దార్థ, అంటే ఆత్మను ఎప్పుడూ నిరాకరించలేదు. తర్వాతది హేయత్వావచనాచ, అంటే బ్రహ్మము ఈ నామరూపంలో ప్రసంగించడం వల్ల వాటికి చైతన్యం వస్తుంది, అప్పుడు అది సచ్చిదానంతో భాసిస్తుంది. ఇందులో సత్తు చిత్తు బ్రహ్మము నామరూపములు ప్రకృతి యొక్క లక్షణములు. ఇలా రెంటిని వేరు చేసి చూడగలిగే శక్తి, అంటే నామరూపములను తీసేసి దాంట్లో ఉన్న సచ్చిత్తుగా భాషించేది ఏదైతే భాషిస్తుందో అది బ్రహ్మము అని తెలుసుకోగలిగే శక్తి. అది మరేది కాదని బ్రహ్మము మాత్రమే ఉందని వేదాంత విచారణ తత్వ విచారణ ప్రసాదించాలని అందుకు కావలసిన అధికారం దయతో అనుగ్రహించాలని సర్వం శ్రీ గురు చరణాల విందార్పణమస్తు.
భీమజ గారు చాలా చక్కగా చెప్పారండి. బ్రహ్మజ్ఞానం వినటానికి కావాల్సిన అధికార నిర్ణయం మనం శివుడి ద్వారానే తెలుసుకోవటం అనేది మన అదృష్టము. దీన్ని శివగీత అని అంటారని కూడా గురుగారు అన్నారు. ఇది అయిన తర్వాత రుభుగీత మొదలవుతుంది. ఇక్కడ చిన్న విషయం చెప్పాలి. ఏమనంటే శివరహస్య ప్రవచనం గురుగారు చెప్తున్నప్పుడు నాలుగేళ్ల క్రితం మూడేళ్ల క్రితము అప్పుడు రుభుగీత చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇంత అర్థమయ్యే విధంగా చెప్తున్నారేంటి అనిపించింది. అసలు సాధారణంగా అనిపిస్తుంది అని తర్వాత మళ్ళీ ఎప్పటిలాగానే ఉంటుంది కానీ అప్పుడు అన్ని పాయింట్స్ రాసుకోవడం జరిగింది. సో చివరి మనకి సిలబస్ వచ్చారు అన్నప్పుడు రుభుగీత టైంలో మాట్లాడాలి లేకపోతే ఆ టైంలో ఏ విధంగా నేను ఏమైనా చేయగలుగుతానేమో ఆ టైంలో రుభుగీతకు సంబంధించి అనుకున్నాను అని మర్చిపోయాను. విషయం చాలా బిజీగా ఉండడం వల్ల నాకు అసలు ఈ టైంలో ఇప్పుడు మోడరేట్ చేయగలిగే అవకాశం వస్తుందని కూడా నేను అనుకోలేదు. అండ్ ఏ డేస్ లో రుభుగీత ఉంటుంది అనేది నాకు గుర్తు కూడా లేదు. కానీ నేను ఒక మోడరేషన్ చేస్తానని చెప్తున్న తర్వాత చూస్తే ఈ రుభుగీత కవర్ అయ్యేటటువంటి పోర్షన్ అని చూసి చాలా చాలా ఆశ్చర్యమవుతుంది. అది అందరికీ పంచుకోవాలని అనిపించి పంచుకుంటున్నారు. చక్కటి విషయాలన్నీ చెప్పారండి బ్రహ్మసూత్రాల గురించి. అండ్ శివుడు రుభువు చెప్పిన విషయాల గురించి చక్కగా చెప్పారు. ఇప్పుడు గాయత్రి గారు రుభుగీత మీలో పెట్టారు. గాయత్రి గారు
గురవే నమ్మ వినిపిస్తుందా అండి? నాకు చాలా నాయిజీగా ఉంది.
వినిపిస్తుందండి, కొద్దిగా ఏదో బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది బట్ బాగానే వినిపిస్తుంది.
అదే నా దగ్గర నుంచి కాదు మధ్యలో స్టార్ట్ అయింది మాట్లాడుతున్నప్పుడు.
ఇప్పుడు అందరూ మ్యూట్ లో పెట్టుకోగలిగితే మిగతా అందరూ బాగుంటుందండి.
ఇప్పుడు బాగుందండి, ధన్యవాదాలు. శివాయ గురవే నమ శ్రీమాత్రే నమ. నాకు ఈ అవకాశం వచ్చినందుకు చాలా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇందులో నేను రిపిటేషన్ చేయబోతున్నాను కొన్ని పాయింట్స్. నా దయచేసి ఓర్పు వహించి వినండి. గురువు గారు చెప్పారు ఇవన్నీ ఎక్కువ సార్లు వినాలట, విన్నవే వినాలట. అందుకని నేను మొదలెడుతున్నాను ఇప్పుడు. రిపిటేషన్ అనుకోకండి, కొన్ని నేను మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. మనము వేదాలు ఉపనిషత్తులు ఇతిహాస పురాణాలు అన్ని ప్రధానంగా బ్రహ్మం గురించి తెలియజేస్తాయని ఇప్పటిదాకా తెలుసుకున్నాము. బ్రహ్మసూత్రాల గురించి కూడా తెలుసుకున్నాము. బ్రహ్మం అంటే ఏంటి, మనలో ఆత్మగా ఉన్నదే బ్రహ్మము అని అది తెలిసినప్పుడు మనలో ఉన్న భేద దృష్టి పోతుంది. ఆ బ్రహ్మం ఎవరంటే శివం. ఉపనిషత్ ప్రతిపాదమైన బ్రహ్మమైన శివుడు ఆచార్య రూపం ధరించి బ్రహ్మజ్ఞానం గురించి చెప్తూ మనల్ని అనుగ్రహిస్తున్నాడు. బ్రహ్మసూత్రాల గురించి చెప్తూ పరమేశ్వరుడు ఇలా అంటున్నాడు, ప్రతి మన్వంతరంలో వ్యాసుడు శాంభవ జ్ఞానం కోసం వైదికమైనటువంటి సుఖి దీక్షలతో కైలాసానికి వెళ్ళి ఆ ఉమాకాంతుని ద్వారా బ్రహ్మసూత్రం జ్ఞానాన్ని గ్రహించి అందరికీ విస్తరించి బోధ చేస్తాడు. అలా చెప్పినటువంటి జ్ఞానం ఇప్పుడు చెప్పబడుతోంది. ఈ బ్రహ్మ సూత్రాల్లో మొదటిది జిజ్ఞాసం బ్రహ్మ ఏవ. ఇది మొదటి సూత్రం. అంటే తెలుసుకోవలసినది బ్రహ్మము మాత్రమే అని అర్థం. అధవిదితై అంటే అధికారం పొందిన వారు తెలుసుకోవలసినది బ్రహ్మము మాత్రమే అని అర్థం. ఇందాక హిమజ గారు చెప్పినట్టు అధికారము యోగ యాగాదులు సత్కర్మలు భగవదర్పణ బుద్ధితో చేయడం వలన మనకి అధికారం ఏర్పడుతుంది అన్నమాట. తర్వాత రెండవ సూత్రం జన్మాద్యస్య యత, అంటే జన్మాదులు ఎవరి వల్ల కలుగుతున్నాయి, అదే బ్రహ్మము. ఇది రెండవ సూత్రం. జన్మాదులు అంటే స్థితి లయలు అని అర్థం. కనుక సృష్టి స్థితి లయలు ఎవరి వల్ల కలుగుతున్నాయి అంటే అనుకుంటామో అదే బ్రహ్మము. జన్మాదులు అన్నవి జగత్తుకి వర్తిస్తాయి. ఈ జగత్తు ఎవరి వలన కలుగుతుందో అతడే బ్రహ్మం అన్నాం కదా. ఆ బ్రహ్మము సృష్టి స్థితి లయలకి ఆయన అతీతుడు. బ్రహ్మము సృష్టి స్థితి లయలు చేసేటప్పుడు తటస్థుడు, వాటికి అతీతంగా ఉన్నప్పుడు అది బ్రహ్మము యొక్క స్వరూపం. ఈ జగత్తుకి మూలమైన బ్రహ్మం గురించి తెలిసినప్పుడు ఈ జగత్తు అంతా మిథ్య అని అర్థమవుతుంది. ఈ జ్ఞానాన్ని ఎలా తెలుసుకోవాలంటే శ్రుత్యా యుక్త్యా, అంటే వేదముతో, యుక్తి అంటే విచారణతో తెలుసుకోవాలి. బ్రహ్మము శుద్ధ ఆనంద స్వరూపము, దాని వల్ల ప్రకాశించే జగత్తు అంతా ఆభాసం. అందులో వచ్చే సుఖ దుఃఖాలు భ్రాంతులు, ఆనందమే బ్రహ్మమని తెలుసుకోవాలి. తర్వాత బ్రహ్మసూత్రము యోని శాస్త్రస్య వేద. ఈ మూడవ సూత్రంలో యోని అంటే కారణము అని అర్థము. శాస్త్రములన్నిటికీ కారణము ఆ బ్రహ్మము, అలాగే శాస్త్రములు ఆయనకి కారణము. శాస్త్రములు ఆ పరమాత్మకు భిన్నము కావు. వేదములు, ఉపనిషత్తులు, ఇతిహాస పురాణాలు అన్నీ ఆ బ్రహ్మం నుంచి వచ్చినవే. తత్ సమన్వయాత్, ఇది నాలుగవ సూత్రము. తత్తు సమన్వయము అంటే దాని అందే వేదము ఇతిహాసాదులు సమన్వయింపబడ్డాయి అన్నమాట. వేదాంతమందు ప్రతిపాదింపబడిన బడినది ఒక్క పరమాత్మ మాత్రమే. సర్వశాస్త్ర వచనములు దానితో సమన్వయింపబడతాయి. కొన్ని సాక్షాత్తు ఆ బ్రహ్మం గురించి చెప్తాయి, మరికొన్ని పరంపరగా క్రమంగా బ్రహ్మం గురించి చెప్తాయి. ఈ మొత్తం బ్రహ్మసూత్రాలలో 550 బ్రహ్మసూత్రాల్లో ఈ మొదటి నాలుగు సూత్రాలు చాలా ప్రధానమైనటువంటివి. వీటిని చతుర్సూత్రి అంటారు. ఇంకా తర్వాత కొన్ని సూత్రాలు అన్ని కలిపి చెప్పారు. అవి ఈక్షతేర్నాశబ్దం, గౌణశ్చేర్నాశబ్దాత్, మోక్షస్య నిష్ఠాక్రమ అని. ఈక్షతేర్నాశబ్దం అంటే జడమైన ప్రకృతియే ఈ ప్రపంచానికి కారణం ఎందుకు కాకూడదు అన్న ప్రశ్నకి శబ్దమునందు అనగా వేదమందు ఆ విషయం చెప్పబడలేదు. కనుక ప్రకృతి ఈ ప్రపంచానికి కారణం కాదు. ఆ భగవంతుడు తన ఇచ్ఛాశక్తితో ఈ జగత్తును చేశాడు అని మాత్రమే వేదంలో చెప్పబడింది. అంతేగాని ప్రకృతి వల్ల అని చెప్పబడలేదు. ఆ బ్రహ్మం తన యొక్క స్పందనాత్మకమైన శక్తితో ఈ జగత్తుకి చైతన్యం కలగజేస్తాడు. ప్రకృతి రూపములైన పంచభూతములు, ఆ చైతన్యము, నామరూపాలు పొందడానికి మూలము నామరూపాలు లేని బ్రహ్మము. బ్రహ్మము నామరూప రహితం. కనుక సత్, చిత్, ఆనందములు బ్రహ్మం యొక్క లక్షణములైతే నామరూపములు ప్రకృతి లక్షణాలు. తర్వాత స్వాప్యయాత్ గతి సామాన్యాత్ అనే సూత్రంలో ఏ స్థితిలోనూ మనని మనం నిరాకరించలేము, అదే బ్రహ్మము అని చెప్పారు. శృతత్వాత్ ప్రతిపద వచ ఇది ఇంకో తర్వాతి సూత్రము. ఇందులో మనని ఇందులో వేదాంతంలో ఉన్న ప్రతి పదాన్ని మనం పరిశీలిస్తే స్పష్టంగా మనకు తెలిసేది ఏంటంటే సయేవ ఆనందాత్మ, అతడు మాత్రమే ఆనంద స్వరూపుడు, పంచకోశంలో లేనివాడు అని అర్థం. ఆనందమయుడు అంటే భగవంతుడు ఆనందం యొక్క వికారము అని అర్థం కాదు, విస్తారమైన ఆనందమే తన స్వరూపంగా గలవాడని అర్థం. తరువాత మంత్రాక్షర ఏమహీయతే మొదలైన సూత్రాల్లో సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అన్నారు. ఇవి బ్రహ్మ యొక్క లక్షణాలని మంత్రాక్షరములందు చెప్పబడుతోంది. సత్యం అంటే ఎప్పుడు ఉండేది, అది కేవలం జ్ఞాన స్వరూపం అనంతం. ఈ కారణం చేత అది కేవలం ఆనంద స్వరూపం నిర్ణయింపబడినది. తర్వాత ఆనందమయాభ్యాసాత్ అనే సూత్రంలో వేదం మాటి మాటికి ఆ పరబ్రహ్మ ఆనంద స్వరూపుడు అని చెప్తోంది. అంతస్థ ధర్మోపదేశాత్ అనే సూత్రం ప్రకారం ఆ బ్రహ్మం ఉపాధులే అందు ఉంటాడు, కానీ ఆయనకి ఉపాధులు లేవు అని చెప్తూ ఆయన అన్ని ఆకృతుల్లో ఉంటాడని చెప్పారు, కానీ ఆయనకి ఆకృతి లేదు. తర్వాత భేదాది వ్యపదేశాత్ అనే సూత్రం ప్రకారం జీవుడు స్వతహాగా బ్రహ్మమైనప్పటికీ కూడా ఉపాధులే అందు తాదాత్మ్యం పొంది ఆ బ్రహ్మముని తెలుసుకోలేకపోతున్నాడు. జ్ఞానం కలగనంత వరకు ఈ జీవునికి బ్రహ్మమునకి భేదము వ్యవహారంలో ఉంటుంది. భేద దృష్టి ఉన్నవాడు జీవుడు, ఆ భేద దృష్టి లేనివాడు పరమాత్మ. ఇంకా తరువాతి సూత్రం ఆకాశాత్ లింగాత్ ప్రకారము, ఆకాశం అన్నది పంచభూతంలో ఒక్కటిగా తీసుకోలేదు, సమస్తము వ్యాపించి ఉన్నదే ఆకాశం, సమస్తం వ్యాపించి ప్రకాశింపచేసేవాడు అని అర్థం. తర్వాత జ్యోతిశ్చరణ భావాత్ అనే సూత్రంలో సృష్టికి కారణమైన జ్యోతి అంటే మనకి కనిపించే దీపం రూపంలో ఉన్నాడని కాదు, ఆయన అగ్ని సూర్యుడు లాంటి జ్యోతి కాదు. ఉపనిషత్తులో జ్యోతిషామతి జ్యోతి అని చెప్పబడింది. సూర్యుడు చంద్రుడు అగ్ని ఆయన్ని ప్రకాశింపచేయలేవు, అవి ఆయనని అనుసరించి ప్రకాశిస్తున్నాయి, కనుక బ్రహ్మమే అసలైన జ్యోతి. తర్వాత సైత చతుష్పద షద్విద గాయత్రి అన్న గాయత్రి మంత్రంలో పరమాత్మ అనగా పంచభూతములు పంచభూత వికారములు కలవాడుగా చూపకుండా వాటికి ఆ చైతన్యం కలిగిస్తూ వాటికి అతీతంగా ఉంటున్నాడని తెలియజేస్తాయి. ఆ పరమాత్మని విచారణతో తెలుసుకోవాలి. వెతికి పట్టుకోవడానికి పరమాత్మ ఒక వస్తువు కాదు, ఆయనని ఆలోచనలతో గ్రహించాలి, కానీ ఒక వస్తువుగా రూపంగా పట్టుకోలేము. ఉపనిషత్తుల్లో ప్రాణస్య ప్రాణ అని ఉంది, అంటే ప్రాణానికి కూడా ఎవరు ప్రాణము అని అర్థం. ప్రాణం అంటే చైతన్యము కలిగించున్నది అని అర్థం. అలా ప్రాణానికి కూడా కదలిక కలిగించేవాడు పరమాత్మ. తర్వాత అంతర్యామ అధికరణం అనగా లోపల వ్యాపించి నడిపించేవాడు అని అర్థం. మన శరీరంలో ఆంతర్యములుగా ఉన్నవి పంచభూతములు జీవుడు అని మనం అనుకుంటాం, కానీ అది కాదు అని ఇక్కడ చెప్పబడుతోంది. వేదములలో అంతర్యామి ధర్మములు ఇలా చెప్పబడ్డాయి. అంతర్యామి అయిన పరమాత్మ అదృశ్యత్వాది సర్వజ్ఞ, శక్తిమంతుడు, సర్వవ్యాపకుడు, సర్వోన్నతుడు, సత్ చిత్ ఆనంద స్వరూపుడు, కనబడినవాడు. ఈ ధర్మములు మనం అనుకుంటున్న పంచభూతములకి జీవుడికి లేవు, కనుక ఇవేవి బ్రహ్మము కావు. తర్వాత భూమ అన్న శబ్దం గురించి చెప్తున్నారు. భూమా సంప్రసాదాత్ అధ్యుపదేశాత్ అని వేదంలో చెప్పబడింది. సంప్రసాదాత్ అంటే సుషుప్తి దశలో ఉన్న జీవుని స్థితి, ఆ స్థితికి కూడా అతీతంగా ఉన్నదే భూమ. కనుక మిగిలిన మూడు అవస్థల్లో తాదాత్మ్యం చెందుతున్న జీవునికి అంతర్యామి, జీవుడిని అంతర్యామి అని అనలేము. దీనికి అతీతమైనది బ్రహ్మము. తర్వాత దహర విద్య గురించి చెప్పబడింది. దహరము అంటే మనసు హృదయము సర్వము వ్యాపించి ఉన్న బ్రహ్మము మన దహరంలో కూడా ఉన్నాడు. తర్వాత అలింగం లింగస్థం అని చెప్తూ ఆ పరమాత్మ ఇది అని చెప్పగలిగే ఉపాధులు ఏవీ లేనివాడు, స్త్రీ పురుష నపుంసకాది లింగభేదములు లేనివాడు, అలా భగవంతుడు ఏ రూపము లేనివాడు అని ప్రతిపాదింపబడుతుంది. జాగ్రత్త స్వప్న సుషుప్తి ఈ మూడు అవస్థల్ని పరిశీలిస్తే ఈ మూడు అవస్థల్లోనూ బ్రహ్మం తెలియబడలేదు, కానీ బ్రహ్మం లేకపోతే ఈ మూడు అవస్థలు లేవు. కనుక ఏది లేకపోతే ఈ మూడు అవస్థలు లేవో, అలాగే దేనికి ఈ మూడు అవస్థలు లేవో అది బ్రహ్మము అని తెలుసుకోవాలి. ఆ బ్రహ్మమే శివుడు. ఈ మూడు అవస్థల్లో ఉన్న పరమానందాన్ని మనము దేహయోగం వలన తెలుసుకోలేకపోతున్నాం. బ్రహ్మజ్ఞానం లభించాలంటే అసకృత్ ఉపదేశ అంటే మాటి మాటికి ఆ బ్రహ్మతత్వం గురించి అనుకుంటూ ఉండాలి. ఎలాగంటే బియ్యం వచ్చే వరకు ధాన్యాన్ని దంచుతూనే ఉంటాము, అలాగే ఆ బ్రహ్మానుభవం వచ్చే వరకు గురోపదేశం పొందుతూ శ్రవణ మననాదులు చేస్తూనే ఉండాలి. ఇది విచారణ మార్గం. ఇప్పుడు ఉపాసనా మార్గం గురించి తెలుసుకుందాం. ఉపాసనా మార్గం అంటే ఆ ఈశ్వరుణ్ణి సగుణునిగా సాకారునిగా భావించి ఉపాసనతో కొలుస్తారు. ఇలా ఉపాసన చేసే వారికి బ్రహ్మ దృష్టి ఉండాలి. అంటే వారు తాము ఉపాసన చేసే రూపమే కాకుండా ఆ బ్రహ్మం అంతటా వ్యాపించి ఉన్నదని ఎరుకతో కొలుస్తారు. వీరు అలా బ్రహ్మభావంతో ఆ ప్రాణాయ అంటే ప్రాణం ఉన్నంత వరకు సగుణ బ్రహ్మ ఉపాసన చేస్తే ఈ లోకంలోనే బ్రహ్మము తాననే తాదాత్మ్య స్థితి పొంది జీవన్ముక్తులవుతారు. వీరికి శరీరాది వికారాలు అంటావు. వారు ప్రారంభవశాత్తు ఈ శరీరం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటారు. రమణ మహర్షి దీనికి ఉదాహరణ. ఇంకా వృషభము తనకి వేసిన దండని పట్టించుకోకుండా ఎలా ఉంటుందో అలా జీవన్ముక్తుడు తన శరీరాన్ని అలా పెట్టుకుంటాడు. ఉపాసన వల్ల క్రమంగా ఆ శరీరాన్ని ఈ శరీరాన్ని అతిక్రమించి అతివాహికల యొక్క సహాయంతో కార్యబ్రహ్మ లోకాలకి చేరుకుంటాడు. అక్కడికి చేరుకున్న వారు ఇంకా తిరిగి వెనక్కి రారు. అలా జీవన్ముక్తులు అక్కడే ఉంటూ క్రమంగా సాయుధ్య ముక్తి పొందుతారు. ఇక ఆఖరి సూత్రం అనావృత్తి శబ్దాత్ అనావృత్తి శబ్దాత్ అని రెండు సార్లు వస్తుంది. ఇందులో భోగమాత్ర సామ్యలింగార్చన సూత్రం ఉంది. నిర్గుణ బ్రహ్మముగా ఆ పరమాత్మని కొలిచి బ్రహ్మము చేరుకున్న వారు ఆ పరమాత్మలో ఐక్యం అయిపోతారు. సగుణ బ్రహ్మంగా కొలిచిన వారు కార్యబ్రహ్మలోకంలో ఈశ్వరునికి ఉన్న భోగములను అనుభవిస్తూ ఉంటారు, కానీ ఆ ఈశ్వరునికి ఉన్న అధికారాలు వారికి ఉండవు. అలా మనము ఆ పరమాత్మ యొక్క నిర్గుణ సగుణ తత్వాల గురించి తెలుసుకున్నాం. నిర్గుణమైనది గుణములను బంధింపకుండా ఆ గుణములను స్వీకరించి ఒక రూపాన్ని ప్రకటించి ఉంటుంది, అది శుద్ధ సత్వం. అలా రజోగుణ తమోగుణాలకు అతీతంగా శుద్ధ సత్వంని స్వీకరిస్తుంది. సత్వానికి కూడా అతీతం నిర్గుణం. కనుక భగవంతుని సగుణ సాకార రూపం శుద్ధ సత్వ రూపం. మనం పూజించే శివరూపము విష్ణు రూపము ఇవన్నీ శుద్ధ సత్వ రూపాలు. అసలు ఆయన స్వరూపం ఆయన అసలు స్వరూపం మాత్రము నిర్గుణము. త్రిగుణాతీతమైనది నిర్గుణ బ్రహ్మము కేవలం శుద్ధ సత్వంతో ప్రకాశించేది సగుణ బ్రహ్మము. జ్ఞానము ద్వారా తెలియబడేది నిర్గుణ బ్రహ్మము, ఉపాసన ద్వారా తెలియబడేది సగుణ బ్రహ్మము. చివరిగా ఈ బ్రహ్మసూత్రముల సారాంశం ఏమిటంటే మనం గ్రహించవలసింది ఆ ఒక్క బ్రహ్మము మాత్రమే అని. ఆ బ్రహ్మమే ఆనందం, ఆ బ్రహ్మము అంతటా ఉన్నది, అది కాక వేరొక వస్తువు లేదు. రెండవ వస్తువు ఉంది అన్నది భ్రాంతియే అవిద్య, ఆ భ్రాంతియే అవిద్య. సగుణ బ్రహ్మోపాసన బ్రహ్మ దృష్టితో చేస్తే సగుణ బ్రహ్మలోకానికి చేరి క్రమంగా ముక్తి పొందుతారు. నిర్గుణ సగుణ బ్రహ్మములలో నిర్గుణ బ్రహ్మము జీవన్ముక్తిని ఇస్తుంది, ఇది శ్రేష్టం. సగుణ బ్రహ్మ ఉపాసన కూడా శ్రేష్టమైనదే, దీన్నే భక్తి అని చెప్తారు. మనము సగుణముగా దేనిని ఆరాధిస్తున్నామో దాన్ని బ్రహ్మలక్షణ దృష్టితో ఆరాధించాలి. ఆ విషయం తెలియజేసేవే బ్రహ్మసూత్రాలు. ఆ బ్రహ్మమైన శివుడు సచ్చిదానంద రూపుడై బ్రహ్మము గురించి బ్రహ్మనిష్ఠుడైన జిజ్ఞాసి అయిన రుభునికి బ్రహ్మసూత్ర సారాన్ని ఈ విధంగా బోధించాడు. ఇలా బ్రహ్మం అంటే మనకి ఒక అవగాహన కలిగించారు మనకి గురువు గారు. సర్వం శ్రీ గురుచరణారవింద అర్పణమస్తు. తప్పులుంటే క్షమించండి.
చాలా చక్కగా చెప్పారు గాయత్రి గారు. బ్రహ్మసూత్రాల గురించి మరింత విశదీకరించి మీరు ఇప్పుడు విపులంగా ఇంకా చెప్పారు, చాలా బాగుంది. అలాగే విచారణ ఉపాసన మార్గాల గురించి, నిర్గుణ సగుణ బ్రహ్మ తత్వాది గురించి చాలా చక్కగా చెప్పారు. మనకి ఆత్మగా ఉన్నది ఆ పరమశివుడే అని తెలియజెప్పేటటువంటి ఈ శివగీత, దీనంతటినీ శివగీత అని అన్నారు గురుగారు. మళ్ళీ వినటం, మళ్ళీ మననం చేసుకోవడం చాలా బాగుంది. దో కొంచెం ఓవర్లాప్ అయినా కూడా చాలా చక్కగా మీ ఇద్దరు కూడా మీ విధంగా వ్యక్తపరిచిన దాన్ని మాకందరికీ ఇంకా బాగా అర్థమయ్యే విధంగా చెప్పారు, చాలా బాగా చెప్పారండి. మనకి గురువు గారు శివపదంలో చెప్పినట్టు ఎక్కడో ఉన్నాడు ఏంటో ఎక్కడో పరమాత్మ అని అనుకోకుండా పరమాత్మని విచారణతో గ్రహించాలి అని అంటారు కదా, అలా నాదోపాసన అని కూడా అంటారు. అంటే గురుగారు మనకు శివపదాలు ఇచ్చి తెలియకుండానే, అంటే మనకు తెలియకుండానే మనం నాదోపాసన చేస్తున్న స్థితిలోకి వెళ్ళగలుగుతున్నామేమో అనిపిస్తుంది. కొన్ని కొన్ని శివపదాలు దాంట్లో వారు ఉపయోగించినటువంటి ఆ పదాల ఆ సమ్మేళనం అవన్నీ చూస్తుంటేనే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇప్పుడు మనలో ఆత్మ మన శివుడే అని చెప్పినట్టుగా నా మానసమున సోమస్కందుడు సమాధి శృతి సార స్వరూపుడు శ్రీ మహితుడు సుస్థిరుడై నిలిచే ఏ మానందము ఏమి భాగ్యము ఏ మాటలకును ఎరుకరానిది. ఈ పాటలు పాడుకుంటూ ఉంటే మనకి ఎంతో గొప్ప ఉపాసన చేసినటువంటి ఫలితం లభిస్తుంది అనిపిస్తుంది. అద్భుతంగా ఉంది, చాలా బాగా చెప్పారు.
ఇక్కడ మీరు చెప్తున్నప్పుడు నేను ఒక మాట యాడ్ చేయకుండా ఉండలేకపోతున్నాను, ఇంటరప్ట్ చేయడానికి కాదు, ఇది కూడా మోడరేట్ దీనిలో భాగంగా అనిపిస్తోంది. మీరు ఇప్పుడు చెప్పారు చూడండి, ఇందాక ఆవిడ రిపిటేషన్ అన్నారు, నాకు అయితే అది రిపిటేషన్ కాదు, అది మంత్రం, మననం చేసుకుంటున్నాము. అలాగే ఇప్పుడు బ్రహ్మ విద్య మొత్తం విన్నాం, కానీ దానిని అభ్యాసం చేయాలి అండ్ ఓవరాల్ గా మనం అనుకోవాల్సిన మాట ఇది బ్రహ్మ అభ్యాసం. అంటే తత్కథనం తత్చింతనం తదేవ ధ్యానం కరణీయం అని చెప్తారు చూడండి. అలా చేసినప్పుడే అది అనుభవంలోకి, ఆ బ్రహ్మ బ్రహ్మతత్వం బ్రహ్మ జ్ఞానం అనుభవంలోకి వస్తుంది, బ్రహ్మ విద్య మనకు సరిగ్గా బోధపడుతుంది అన్నది ఓవరాల్ గా ఇప్పుడు మన స్పీకర్స్ ఇద్దరు మాట్లాడిన దాంట్లో క్లుప్తంగా చేస్తే బ్రహ్మాభ్యాసమే మనకి అల్టిమేట్ అని అనిపించిందండి. ఆ మాట చెప్పాలనిపించింది, అంటే ఇవే మంత్రం, అంటే నిరంతర వేదాంత వాక్యాలని మననం చేసుకోవడమే బ్రహ్మాభ్యాసం. ఏమంటారు?
చక్కగా చెప్పారు నిజంగా. అందుకే అందుకే వాళ్ళు ఇద్దరు చెప్పిన దాని నుంచి ఇంకా మరి మరింతగా మనకి అర్థం అయింది అని అనొచ్చు తప్పకుండా. కీర్తన గారు ఉన్నారండి?
నమస్కారం అండి, వినపడుతుందా?
వినిపిస్తుందండి.
ఓకే, అందరికి నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ గురుభ్యో నమః. ఇందాక ఇద్దరు స్పీకర్స్ చెప్పినట్టు బ్రహ్మాండంగా చెప్పారు బ్రహ్మజ్ఞానం గురించి. గురువు గారు మళ్ళీ ఒకసారి బ్రహ్మజ్ఞానం గురించి మొత్తం ఈ డే 16 లో మొత్తం మళ్ళీ రివ్యూ చేశారు. అండ్ ఇలా ఇది ఇన్నిసార్లు రివ్యూ చేసుకోవడం గురువు గారు చెప్పారు మనం మననం చేసుకున్నట్టు ఇది విచారణలో భాగమని. దీంట్లో మళ్ళీ నేను జస్ట్ ఒక బ్రీఫ్ పాయింట్స్ చెప్తాను, అంతే డీటెయిల్లోకి వెళ్ళనండి. సో బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి, ఆ బ్రహ్మం గురించి తెలుసుకోవడం. బ్రహ్మం అంటే ఏంటి, ఆ బ్రహ్మాన్ని గురించి చెప్పేవే బ్రహ్మసూత్రాలు అని చెప్పారు. సో బ్రహ్మము అనేది ఎంతో ఉత్కృష్టమైనది, అది అది ఏదైతే మనం తెలుసుకుంటే ఇంకా ఏమి తెలుసుకోవాల్సిన అవసరం లేదో అదే బ్రహ్మం. సో ఈ బ్రహ్మము, ఈ బ్రహ్మజ్ఞానం ఎవరికి చెప్పాలి అంటే జిజ్ఞాసువులకు మాత్రమే చెప్పాలని చెప్పారు. ఎందుకంటే జిజ్ఞాసువులకి చెబుతుంటే ఇంకా తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది, కానీ అందరికీ చెబుతూ ఉంటే వాళ్ళకి అంటే ఆ జిజ్ఞాస లేని వాళ్ళకి చెప్తే వాళ్ళకి దాని ఇంపార్టెన్స్ తెలీదు. అండ్ అటువైపు అలాంటి వారికి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇది నేను చాలా నా ప్రత్యక్షంగా నేను ఎక్స్పీరియన్స్ అయ్యానండి. ఎందుకంటే నాకు ఇష్టమని నేను చదువుతూ అందరికీ చెబుతూ ఉంటే అప్పుడు నాకు అర్థమైంది వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ లేకుండా మనం చెప్పకూడదు అని. అండ్ బ్రహ్మము రెండు 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 ఉత్తమ గతులుగా ఉందండి, రెండు రకాలుగా. సగుణ బ్రహ్మము, నిర్గుణ బ్రహ్మము రెండు రకాలుగా మనం తెలుసుకోవచ్చు. సగుణ బ్రహ్మము అంటే మనము విచారణ మార్గంలో వెళ్ళడము, ఆ విచారణ మార్గంలో వెళ్తూ ఉంటే అది శ్రవణము, మరణము, నిధిధ్యాస, దానివల్ల మనం మోక్షం పొందుతాము. సగుణ బ్రహ్మము అంటే మనం ఉపాసనా మార్గంలో వెళ్ళడం, అంటే ఒక ఒక ఉపాస ఒక ఒక రూపాన్ని పెట్టి ఉపాసించడము. అలా సగుణ బ్రహ్మములో సగుణం అంటే గుణం ఇవ్వడం, అలా ఇవ్వడం వల్ల ఉపాసన చేయడం వల్ల దాన్ని అది అర్చనాది మార్గాల్లో వెళ్ళిపోతుంది. అర్చనాది మార్గాల్లో వెళ్ళినప్పుడు అప్పుడు ఈ ఈ ఇలా అర్చనలు చేయగా వచ్చిన దివ్యశక్తుల వలన సూక్ష్మ శరీరానికి శక్తి వస్తుంది. సూక్ష్మ శరీరము ఒకతే వెళ్ళలేదు కాబట్టి అతివాహిక దేవతలు తోడయ్యి మనల్ని అమూర్త లోకాలకు తీసుకొని వెళ్తే అప్పుడు అక్కడ మళ్ళీ నిర్గుణ బ్రహ్మాన్ని అనే స్టేజ్ని మనం చేరితే అప్పుడు మనం మోక్షాన్ని పొందొచ్చు. ఇది ఒక రకము. ఇంకోటి నిర్గుణ బ్రహ్మం అనేది దాని గుణం లేదు, అది విచారణ మార్గము, అది మనకి డైరెక్ట్ గా మోక్షం ఇస్తుందని చెప్పారు గురువు గారు. ఈ సగుణ బ్రహ్మము కూడా రెండు రకాలు. సగుణ బ్రహ్మాన్ని మనము దేవతగా భావిస్తే అది కర్మగా మారుతుంది, దానివల్ల కూడా ఉత్తమ గతులు వస్తాయి. అది మనం బ్రహ్మనిష్టతో బ్రహ్మముగా భావిస్తే అది ఉపాసనగా మారుతుంది, ఉపాసన మనకి జ్ఞానం ఇస్తుందని చెప్పారు గురువు గారు. ఇది కృష్ణుడు కూడా చేసి చూపించాడు మనకి మహాభారతంలో. ఆయన దేహస్మృతిని ఆయన నేను దేహస్మృతి లేనివాడినైనా కూడా దేహం తీసుకున్నాను కాబట్టి ఇవన్నీ నేను కూడా చేస్తున్నాను కదా అని చెప్పారు. అంతేకాకుండా జనకాది రాజసులు కూడా చేసి చూపించారు. కనుక జ్ఞాని అయినప్పటికీ తానున్న ఆశ్రమాన్ని అనుసరించి ధర్మాన్ని కర్మని ఆచరించాలి, ఆ కర్మలో కూడా బ్రహ్మజ్ఞానాన్ని మరవకూడదు అని చెప్పారు గురువు గారు. ఉపాసకుడు వెళ్లే మార్గంలో జడములే అయినా అప్పుడు మనకి అతివాహిక దేవతలు మనకి తోడుగా వస్తారు. ఉపాసకుడు ఒకవేళ దక్షిణాయనంలో పోతే కూడా అతివాహిక దేవతలు వచ్చి తీసుకొని వెళ్తారు. ఫస్ట్ మూడు రకాల మార్గాలు ఉన్నాయని చెప్పానండి గురువు గారు. కర్మ మార్గంలో ఉన్నవారు ఉత్తరాయణంలో పోతే ఉత్తరాయణ దేవతలు వచ్చి తీసుకుపోతారు, దక్షిణాయనంలో వస్తే ఆ దేవతలు వచ్చి తీసుకుపోతారు. అంటే మనం ఆల్రెడీ కర్మ మార్గంలో ఉన్నాం కాబట్టి అలా 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 శరీరాన్ని వదిలేసినప్పుడు మళ్ళీ జన్మ ఎత్తినప్పుడు మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటాము. మళ్ళీ జీవన్ముక్తులకి అసలు మార్గాలే లేవని చెప్పారు గురువు గారు. బ్రహ్మమే తానే ఉండటం కనుక ఆ ఎరుక వారికి తెలుసు కాబట్టి స్థూల సూక్ష్మ కారణం మూడింటికి అతీతమైపోయి ఉంటారు వాళ్ళు. ఇంకో మూడవది నరకం అని చెప్పారు. ఈ నరకం అంటే భగవత్చింతన నామస్మరణ చేసే వాళ్ళకి ఇది అంతదు. నరకం అనగా ఇవన్నీ చేయని వాళ్ళకి వచ్చేది. వాసనలు మిగిలి ఉంటే పశుపక్ష్యాది మానవ జన్మలు వస్తాయని చెప్పారు గురువు గారు. వీటి తర్వాత ముఖ్యంగా ఐదు గతులు ఉంటాయని చెప్పారు. ఈ లోకానికి వచ్చి మొదటి గతి ఈ లోకానికి వచ్చి సుఖ దుఃఖాలు అనుభవించడం. రెండోది పాపాలతో నరకానికి వెళ్ళడం. మూడోది కర్మల ఫలంగా ఉత్తమ ఊర్ధ్వలోకాలలో భోగాలు అనుభవించడం. నాలుగవది ఉపాసన పరంగా సగుణ బ్రహ్మాది లోకాలకు వెళ్ళడం. ఐదవది విచారణ పండి దేహత్రయాలకు అతీతమైన శుద్ధమైన బ్రహ్మమే అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. ఈ ఐదు గతులకు మించి ఇంకా ఏమీ లేదని చెప్పారు గురువుగారు. అందుకని మనం ఇవన్నీ ఐదు గతులు విన్న తర్వాత మనం ఎటువైపు వెళ్తున్నామో మనమే చూసుకొని సరి చేసుకోవాలని చెప్పారు. నరకాల కంటే కర్మలు మంచివి అని, ఏమి చేయని దానికంటే ఏదో చేయడం మంచిదని చెప్పారు. అనావృత్తి శబ్దో భవతి విధి వాక్యేన నియతం భోగే సామాన్య లింగాత్ శివభవే మన్య మనస అని చెప్పారు. సగుణ బ్రహ్మలోకానికి వెళ్ళేవారు ఎలా ఉంటారంటే పరమేశ్వరు లోకానికి వెళ్ళిన వారిలా ఉంటారంట. అక్కడికి వెళ్ళి భోగము ఆనందాన్ని బ్రహ్మానందాన్ని అనుభవిస్తారు. నిర్గుణ బ్రహ్మ విషయంలో ఈ ప్రశ్నే లేదు. సగుణ బ్రహ్మలోకానికి చెందిన వారు కూడా తిరిగి రారు. అందుకు అదే అనావృత్తి శబ్దాత్ అంటే ఇదే దానికి అర్థం అని చెప్పారు. మానవుడు అయిన వాడి ఉపాధి మళ్ళీ దొరకదు కనుక బ్రహ్మముని ఆశ్రయించారు. సగుణ బ్రహ్మ ఉపాసన చేయగా నిర్గుణ బ్రహ్మ స్టేజ్ చేరి జ్ఞానాన్ని పొంది జీవన్ముక్తులు కాగలము అందరం అని చెప్పారు గురువు గారు. ఇప్పుడు కాంతిని ఒక మన బ్రహ్మం మన అంతఃకరణము బుద్ధి చైతన్యం గురించి మనం ఎలా తెలుసుకోవచ్చో ఒక ఉదాహరణ గురువు గారు బ్రహ్మాండంగా చెప్పారండి. కాంతి, అద్దం, గోడ ఈ మూడు ఉపయోగించి కాంతి, సూర్యకాంతి అద్దంలో పడి ఆ అద్దం నుంచి గోడ మీద పడుతుందట. అప్పుడు గోడ మీద ఎన్నో కన్నాలు ఉంటే నా కన్నాలు ఉన్నాయా అని అనుకుంటుందా? అద్దం ఒకవేళ విరిగిపోయి ఉంటే అయ్యో నేను సరిగ్గా లేనే అనుకుంటుందా అని చెప్పి అప్పుడు. కానీ కాంతి తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి? కాంతి గోడ మీద ఉంది, అద్దం మీద ఉంది, సూర్యుడు నుంచి వస్తుంది. అంటే కాంతి ఇవి మూడు వెలుగులు ఉన్నాయా? లేదు కదా. వెలుగు గోడ మీద పడితే నా కన్నాలు ఉన్నాయి, వెలుగు నా కన్నాలు ఉన్నాయి, నేను ఇలా ఉన్నానేంటి అని కాదు తెలుసుకోవాల్సింది. నాకు నేను వెలుగుని, నేను దీని మీద పడ్డాను కాబట్టి ఇలా ఉంది, నాకేమీ లేవు అని తెలుసుకోవాలి. అంటే పుట్టుక చావు ఉండే గోడ మీద అనేది గోడ మీదే ఉన్నాయి కానీ నాకు లేదు అని ఆత్మ తెలుసుకోవాలని చెప్పారు గురువుగారు ఎంతో బ్రహ్మాండంగా. బుద్ధి అనే అంతఃకరణంలో చైతన్యం ఉన్నప్పటికీ దానికి పరిమితమై లేదు అది అని అనేది కాంతి తెలుసుకోవాలి. పగిలిపోయే అద్దాన్ని నేను కాను, కన్నమున్న గోడని నేను కాను. ఇలా 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 తెలుసుకుంటే అప్పుడు అసలైన మూలం కాంతి మూలం ఏంటి? సూర్యకాంతి అంటే బ్రహ్మం. కాంతి నశించదు, బ్రహ్మం కూడా నశించనిదే అని మనకి తెలుసుకోవాలి. ఈ ఉదాహరణ వల్ల మనకి అర్థం చేసుకోవడానికి ఈ విషయం అర్థం చేసుకోవడానికి సహకరించింది. బ్రహ్మసూత్ర బ్రహ్మజ్ఞానం అంటే శివుడు విష్ణువు కాదు, వారే బ్రహ్మ యొక్క రూపాలు. బ్రహ్మానికి వాటి లక్ష్యం అనుసరించి చెప్పినబడిన పేర్లే శివ విష్ణు. బ్రహ్మము శుద్ధమైనది, శాంతమైనది, గుణాలకు అతీతమైనది శివం. తర్వాత గోడకి అనేకత్వాలు ఉంటాయి. అంటే గోడలో రాళ్ళు ఉంటాయి, ఇటుకలు ఉంటాయి, దాని తర్వాత అద్దానికి కూడా పగులుతుంది, చిన్నగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. అంటే అనేకత్వము ఉపాధులకే కానీ బ్రహ్మానికి కాదు. అందుకని మనము గురువుగారు చెప్పి ఉపవాసం చేశాను, ఇవాళ్లే నేను లక్ష 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 జపమాలు తిప్పాను, లేకపోతే ఇవాళ ఇన్ని నామాలు చదివాను అని అనుకోవడం వల్ల మనం మొదలుపెట్టాము కర్మ. కానీ దాని తర్వాత విచారణ చేయాలంటే ఈ శివనామాలు ఒకవేళ మన శివ లలిత సహస్రనామం చదివినప్పుడు దాన్ని పారాయణ చేయడం ఒకటైతే దాని మీనింగ్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే దాని అర్థం తెలుసుకొని పారాయణ చేస్తామో మనకి ఎంతో అనుభూతి, ఎంతో ఆనందంగా ఉంటుంది. ఆత్మసమర్పణ భక్తిలో ఉంటే ఆత్మజ్ఞానం జ్ఞాన మార్గంలో ఉంటుందని చెప్పారు గురువు గారు. ఇదంతా శివుడు రుభుడికి చెప్పాడు. చెప్పితే ఆ విన్న రుభుడు జిజ్ఞాసతో వచ్చాడు కనుక ఎంతో ఆనందపడిపోయాడు. ఆనంద పరవశుడై సాముని కీర్తిస్తున్నాడు. కైలాశేషం మహాదేవం తుష్టాపి వినయాంజలిహి లబ్ధజ్ఞాన్ మహాదేవాత్ అని, బ్రహ్మమే కైలాసంలో కనపడుతోంది అని నమస్కరిస్తున్నాడు. నమస్కరించి ఎన్నో శ్లోకాలు చెప్పాడండి. గంధ ద్విపవర బంధ అనేది మొదలైంది. నేను అన్ని చెప్పలేను గురువుగారు చెప్పి, నేను చెప్పలేకపోతున్నాను, క్షమించండి. మదించిన ఆ దానికి అర్థాలు మదించిన ఏనుగు ఏనుగు మదధర్మ స్రవిస్తుందంట. దాంట్లో దానికోసం తుమ్మెదలు వచ్చి ఝుంకారం చేస్తూ ఉంటాయంట. సింహం గోళ్ల నుండి సింహం గోళ్లతో ఎలా చీల్చి వెళ్తుందో అలా ధర్మద్రోహులని ఆయన దండిస్తాడు అని చెబుతున్నారు. ఆయన గద వైద్యోత్తముడివి అని చెప్పి కీర్తించారు. అంటే రోగాన్ని పాలద్రోలే వైద్యుడివి నువ్వు, భవగత వైద్యోత్తముడివి అని చెప్పారు. ఈ భవరోగాన్ని తీసేసే వైద్యుడివి నువ్వు అని చెప్పారు. గుణాలకి గణాలకి అతీతుడై ఉన్నవాడివే నువ్వు. సూర్యమండలంలో సముద్రంలో నీవే ప్రకాశిస్తున్నావు. మా రోజులు గొడ్డుపోకుండా చేయవయ్యా, నిన్ను పూజించి ఆరాధించే రోజులే మాకు కావాలి అని రుభుడు పరమేశ్వరుని కీర్తిస్తూ ఎంతో ధన్యుడు అయ్యాను అని బ్రహ్మాండమైన శ్లోకాలు చెప్పారండి. అప్పుడు శివుడు మాట్లాడుతున్నాడు, భక్తి ఉన్న శివుడు చెప్తున్నాడు, భక్తి ఉన్నవాడే నన్ను తెలుసుకోగలరు, భక్తి లేని వాళ్ళు తెలుసుకోలేరు. భక్తి లేని వాడు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని హఠాది యోగాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా ఫలమే లేదు. ఎందుకంటే వాళ్ళందరూ యముడి వద్దకు వెళ్తారు. భగవద్గీత కూడా 11వ అధ్యాయం కూడా ఇదే చెప్తుందండి. యముడు అంటే ఎవరు? కాలం. కాలచక్రంలో మళ్ళీ ఇరుక్కుపోతాడు. భక్తితో ఏమి చెప్పారు? భక్తి కూడని ఏవి ప్రాక్టీసెస్ చేసినా కూడా యముడు అంటే నియమో యమ. భక్తి లేని జ్ఞానం శుష్కం, భక్తి లేని కర్మ జడం. వేదాంత వాక్యాలకి భక్తి రసం తగలాలి, కర్మలకి భక్తి రసం తగలాలి. దీని గురించి భగవద్గీత భాగవతంలో చాలా మంది చెప్పారండి. భక్తి లేని వారు యముని కత్తి గురయ్యేవాడండి, ఇది ప్రహ్లాదుడు చెప్పాడు. ఇలాగే వృత్తాసురుడు, జడభరతుడు, వృషభదుడు అందరూ కూడా భాగవతంలో చెప్పారు. విశ్వేశ పాదముల యందు యమ సమ నియమై అనగా, ఆయన పాదముల యందు మనం ఎప్పుడైతే భక్తితో ఉంటామో వాళ్ళు కాలసర్పము నుండి బయటపడతారు అని చెప్పారు. శాశ్వతముగా ఈశ్వర పాదములకే ఎవరికి భక్తి ఉంటుందో మూడు అయినప్పటికీ ఆధ్యాత్మవేత్త అవుతాడు. వాడు ప్రాప్తకామ అంటే కైవల్య పదాన్ని పొందుతాడు. అప్పుడు కాముడు అంటే కోరిక లేనివాడు, పూర్ణకాముడు అంటే కోరిక లేనివాడు. గుండె నిండా పరమాత్మ నిండితే ఇంకా కోరికలే ఉంటాయండి. ఎన్ని చదివినా ఎన్ని ఆచరించినా ఆశగురించి తెలుసుకోకపోతే వ్యర్థం. భక్తి విరహితమైన చదువులు కూడా వ్యర్థమే అని చెప్పారు గురువు. శాస్త్రము వాదము అహంకారం కలిగించకూడదు, శాస్త్రంలోని అర్థం తెలుసుకొని వ్యవహరించాలని చెప్పారు. అది కూడా ఎవరికి చెప్పాలి? ఇప్పుడు శివుడు చెప్తున్నాడు, నిత్య అనిత్య వివేకము అకుండిత వైరాగ్యం ఉన్న వాళ్ళకే చెప్పాలి ఈ రహస్యాన్ని అని చెప్పారు. ఇదంతా విని రుగుడు హిమవత్పర్వత ప్రాంతానికి చేరుకున్నారు. ఆయన కేదారానికి చేరుకున్నారు. కేదారం అంటే కైలాసానికి అనుసంధానమైన శివక్షేత్రం. ఇప్పుడు రుగుడు జీవన్ముక్తుడు నిస్పృహుడు అయ్యాడు. అలాంటి వాడిని అక్కడ ఉన్న మునులంతా చూస్తూ నిలబడ్డారు. వాళ్ళందరితో ఇలా చెప్తున్నాడని వాళ్ళందరూ అడుగుతున్నారు ఆయన. అప్పుడు రుగుడు చెప్తున్నాడు, అష్టమూర్తి పరధ్యాన ఇష్ట కలిగిన వారందరూ మీరు. మీ అందరికీ చెప్పాల్సిందే ఈ శివరహస్యం. ఇది బ్రహ్మ విద్య. శాంభవులైన మహాత్ముల దగ్గర కూడా ఎందుకు దాచిపెట్టాలి? శంకర సూత్ర విజ్ఞానము వేదాంత శాస్త్రమైనది ఈ శివరహస్యం. ఆయన పూర్తి అద్వైత సిద్ధుడైన జీవన్ముక్తుడైనారు. ఈశ్వర సంబంధితమైన మహాదేవు నమస్కరించి నేను చెబుతున్నాను, ఈశ్వరుడికి కార్యము కారణము లేవు అని చెప్పి ఆయన ఇలా మొదలు పెడుతున్నారండి. సో దీంట్లో ఎన్నో అధ్యాయాలు ఉన్నాయి. మొదటి శంకర సంహితలో 50 అధ్యాయాలు ఉన్నాయి. ఇందులో 38 అధ్యాయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి అధ్యాయం ఆయన కైలాసానికి వెళ్ళి శివస్తోత్రం చేయడం, తర్వాత శివుడు బ్రహ్మసూత్రాలు చెప్పడం, మూడోది ఇప్పుడు రుగుడు ఋషువులకు చెప్పడం. ఇలాగా అభ్యాసాత్ వైరాగ్యం. సో మనం ఎన్నిసార్లు చెప్పుకుంటే, ఎన్నిసార్లు అభ్యాసం చేసుకుంటూ ఉంటే, మననం చేసుకుంటూ ఉంటే అప్పుడే మనకి అసలైన ఈ జ్ఞానం వంట పట్టి దాని తర్వాత వైరాగ్యం కూడా వస్తుందని చెప్పారండి గురువు గారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాతే నమః.
చాలా చక్కగా చెప్పారండి కీర్తన గారు. యాక్చువల్లీ ఇంకా వినాలనిపించేలాగా ఉంది, చాలా బాగా చెప్తున్నారు. సమయాభావం వల్ల మనం వెంటనే నెక్స్ట్ స్పీకర్ ని మాట్లాడమని కోరుతున్నాను. రమ్య గారు మీరు మాట్లాడతారా?
అలాగే అండి. ఏమైనా వినిపిస్తుందా అండి?
వినిపిస్తుంది. మధు ఒక శ్లోకం చెప్పాలనుకుంది. మధు శ్లోకం చెప్తావా?
గంధద్విపవర బృందత్ ప్రచిరుచి బంధోద్యత పట గంధ ప్రముఖ మదాంధ వ్రజ దిలిహర ముఖ నఖ రుజ్జత్ కందోజ్జన్ముఖ బంధక్షురండి బనీర్యత్ర సదృశ విందన్నగదర వింజత్ప్రభ శివ మేజ్యప్రభువర మేజ్యోత్తమ శివ వేద్యాకిల జగదుజ్జుద్భవగత వేద్యాగమ శివ గర్జస్తుత పద పద్య ప్రకట సుదుర్జుద్భవగత వైద్యోత్తమ పాహి.
ఎక్సలెంట్, అద్భుతం, అద్భుతంగా.
మాధవ్ గారు మాకు పంపిస్తారా ఈ శ్లోకము? సంక్లిష్టర్ లాగా ఉంది, ఇంకొంచెం మహాప్రాణాలు గట్టిగా పలికితే ఇంకా అసలు అద్భుతంగా అనిపిస్తుంది అనిపిస్తోంది. మాకు ఒక్కసారి పంపిస్తే మేము అందరం ప్రాక్టీస్ చేస్తాం.
చాలా బాగుంది, మంచి ప్లాట్ఫామ్ పెట్టండి మీరు చెప్పండి.
అవునవును, బాగుంది మాధవ్ గారు, మాకు పంపించండి, మేము వెతుక్కుంటారండి ఎక్కడి నుంచి పుస్తకంలో.
రమ్య గారు
నమస్తే అండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః, శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి పాద పద్మములకు, పుష్పలత అమ్మగారి పాద పద్మములకు నమస్కరిస్తూ ఇవాళ్టి మురళిలో బ్రహ్మ విద్య గురించి పరమేశ్వరుడు రుభువుకు చెప్పిన మాటలను, కేదారేశ్వరం యొక్క విశిష్టతను తెలుసుకుందాము. ఇది నేను మొదటిసారి మురళిలో పాల్గొనమండి. సాధ్యమైనంత వరకు నేను అర్థం చేసుకుంది చెప్పే ప్రయత్నం చేస్తాను. పరమేశ్వరుడు రుభువుతో ఇలా చెప్పాడు, వేదాంత మార్గం దుర్లభమేమీ కాదు, చాలా సులభం. దానికి ఉండవలసింది ఏమిటో తెలుసా? గురువు ఎందు ప్రేమ కలిగి ఉండాలి. నిష్కపటమైన ప్రేమ గురువు ఎందు ఉండాలి. వేదాంత వాక్యములెందు, సూత్ర అర్థముల ఎందు ఆ ప్రేమ కలిగి ఉంటూ నా ఎందు శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధే భక్తికి మరో పేరు. శ్రద్ధ అంటే పరమేశ్వరుడి అస్తిత్వంపై అచంచలమైన విశ్వాసం. ఆయన్ను ఆశ్రయించిన వారు చెడరు అన్న దృఢమైన విశ్వాసం ఉండాలి. గురువు ఎందు, గురువు చెప్పే శాస్త్ర వాక్యమునందు, పరమేశ్వరుడి ఎందు శ్రద్ధ కలిగి ఉండాలి. ఈ మూడు వృద్ధి చెందుతున్న వారికి బ్రహ్మ విద్యను పొందడం సులభము. అటువంటి ఈ శాస్త్రాన్ని అర్హత ఉన్నవాళ్లకే ఇవ్వాలి, అటువంటి మునులకు మాత్రమే ఇవ్వాలి. ఇది రహస్యంగానే ఉంచాలి సుమా అని పరమేశ్వరుడు తెలియజేశాడు. అది విని ఆనంద పరవశుడై నమస్కరించి అక్కడి నుంచి బయలుదేరి వచ్చి నేరుగా భగవత్ పర్వత ప్రాంతానికి చేరుకున్నాడు రుభువు. అక్కడుంది కేదారేశ్వర దివ్య జ్యోతిర్లింగం. ఇక్కడ బాగా తెలుసుకోవాల్సిన చిన్న విషయం ఏమిటంటే, కైలాసానికి చాలా దగ్గర పర్వతం, అంటే అనుసంధాన శక్తి కలిగిన పర్వతం కేదారం. ఇది గ్రహించాలి ఇక్కడ. అందుకే ఒకప్పుడు సద్గురు శివానందమూర్తి గారి దగ్గరికి ఒకరు వచ్చి, గురువు గారు మేం మానసరోవరానికి వెళ్ళలేకపోయాము అని అంటే, ఆ మహాయోగి ఒక మాట చెప్పారు, కేదారమే కైలాసం నాయనా అని అన్నారు. అలా ఎందుకు అన్నారు అనేది ఈ రహస్యం వింటే తెలుస్తుంది. కేదారం అటువంటి దివ్యమైన క్షేత్రం. అటువంటి గొప్ప క్షేత్రానికి భస్మ రుద్రాక్షలు ధరించి రుభువు వచ్చాడు. అక్కడకు రుభువు ఎలా వచ్చాడంటే, కొత్తగా జ్ఞానాన్ని పొంది రాలేదు, పూర్తిగా జీవన్ముక్తుడైపోయాడు, పరిపూర్ణమైన బ్రహ్మముతో వచ్చాడు. అందుకే అతని స్థితి ఎలా ఉందంటే నిస్పృహ. ఎంత గొప్ప పదమో కదా, నిస్పృహుడు. దేని ఎందు స్పృహ లేదు. స్పృహ అంటే వీళ్ళెవరు, వాళ్ళెవరు, ఇదేమిటి అని విషయ దృష్టి లేకపోవడం నిస్పృహ. ఇక్కడ నిస్పృహ అంటే బ్రహ్మముతో తాదాప్యం చెంది బ్రహ్మేతరముల ఎందు స్పృహ లేదు. అది మనం తెలుసుకోవాల్సింది. అనాత్మల ఎందు స్పృహ లేదు, ఆత్మ ఎందు నిశ్చితుడైపోయాడు. అలాంటి నిస్పృహుడైన ఆయన్ను చూసి అక్కడ ఉన్న వారందరూ లేచి నిలబడ్డారు. మళ్ళా వాళ్ళందరూ ఎవరో తెలుసా? మునులు, వైరాగ్య సంపన్నులు, నిరంతరం బ్రహ్మ విచారణ చేస్తున్నటువంటి వారు, తదేక నిష్ఠతో తపస్సును ఆచరిస్తున్నవారు. కేవలం బ్రహ్మత్వ ప్రాప్తి కోసమై బ్రహ్మమును సంబంధించినటువంటి శాస్త్ర వాక్యములను నిరంతరం విచారణ చేస్తూ దానికి అనుగుణమైనటువంటి తపస్సును ఆచరిస్తూ ఆత్మతత్వంకై సాధన చేస్తున్నటువంటి వారు. వారి మధ్యలోకి వెళ్ళాడు ఈ రుభువు. అతడు వెళ్ళగానే అందరూ లేచి నిలబడ్డారు. వారిలో అందరికంటే పెద్దవారైన నిదార్హుడు రుభువును సమీపించి, పరమేశ్వరుడి నుంచి నీవు తెలుసుకున్న విషయాలు మాకు తెలియచేయమని అడుగ్గా, అందుకు రుభువు సంతోషిస్తూ, మీ దగ్గర రహస్యం దాచవలసిన అవసరం లేదు, మీ అందరికీ శివుని పట్ల ప్రేమ ఉంది, శివునికి మీ ఎందు ప్రేమ ఉంది, అందుకని మీకు తప్పకుండా ఈ బ్రహ్మ విద్య గురించి చెప్తాను అంటూ, జితేంద్రియులైన శివభక్తులు ఏ జ్ఞానము చేత సంసారం నుంచి తరించబడతారో ఆ జ్ఞానంను చెప్తున్నాను అంటూ ఆ మహాదేవునికి నమస్కరిస్తూ రుభుగీతలు చెప్పడం మొదలుపెట్టాడు. శివుడు నాకు ఉపదేశించిన బ్రహ్మ విద్యను సంక్షిప్తంగా చెప్తాను అంటూ, అనాత్మ అనేది లేదు అని నిశ్చయంగా తెలుసుకో అన్నాడు. ఈ విషయం చెబుతూ మన గురువు గారు
మనకు రుభువు గీతలు అంత తేలిగ్గా అర్థం కావు, దానికెంతో ఏకాగ్రత కావాలి అంటూ, అనాత్మ అనేది అసలు లేదట. ముందు వేదాంతం ఏం చెప్తుందంటే, ఆత్మ వస్తువును తెలుసుకోవాలి అంటే అనాత్మను విడిచిపెట్టాలి. నిత్యం ఆత్మ, అనిత్యం అనాత్మ. అందువల్ల ఇది కాదు ఇది కాదు అంటూ ఒక్కొక్క దాన్ని విడిచిపెట్టి దేన్ని విడిచిపెట్టలేవో అది మిగిలిపోతుంది, అది ఆత్మ అన్నారు ఇక్కడ. ఒక్కొక్కటి ఎలా నిరసించాలని శాస్త్రం చెబుతోందంటే, ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇంకెవరివి నువ్వు, ఇవన్నీ తీసేయగా ఏది మిగిలి ఉంటుందో, దేనివల్ల ఇవన్నీ కనబడుతున్నాయో అది నేను. అదేంటి అంటే, చిదానంద రూపం శివోహం శివోహం తదేకో వశిష్ట శివోహం శివోహం. అంటే ఇవన్నీ తీసేయగా ఏది మిగిలి ఉంటుందో ఆ శివోహం. అంటే ఏమిటి శుద్ధమైన ఆత్మ అంటే, మనసు, బుద్ధి, శరీరం, ప్రాణం, ఇంద్రియం, ప్రపంచం, ఉపాధులు, ఇవన్నీ తీసేయగా వీటన్నిటికీ చైతన్యం ఇస్తూ ఉన్నది ఒక్కటి మిగిలిపోయి ఉంటుంది కదా, దానిని నువ్వు తీయలేవు. ఏది ఉండటం వల్ల ఇవన్నీ తెలుసుకుంటున్నావో దాన్ని తీసేయగలవా? అదే నేను. దాని అసలు స్వరూపం చిత్ ఆనందం, అది శివం. వీటన్నిటికీ అతీతం కనుక శివ, అది శుద్ధమైనది. అంటే ఇవన్నీ తీసేయగా దాన్ని తెలుసుకున్నావు కదా, ఇప్పుడు ఒక రహస్యం చెప్తున్నాను, నువ్వు ఏవేవైతే తీసేశావో అవన్నీ శివమే తెలుసుకో అన్నాడు. ఇదే రహస్యమైన అంశం ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి అని చెప్తూ గురువుగారు, ఇది ఎలా గమనించుకోవాలంటే, ఉపాదన దృష్టితో భేదం చూస్తున్నావు కానీ చైతన్య దృష్టితో చూడు. నువ్వు ఏదైతే ఇది కాదు అని వదిలేశావో వాటన్నిట్లో చైతన్యం తప్ప మరొకటి లేదు. ఆ విషయం నీకెప్పుడు తెలిసింది? ఇవన్నీ కాదు కాదు అని తెలిసిన తర్వాత ఇదంతా అదే అని తెలిసింది. అంటే ముందు అనాత్మ వస్తువు పరిహారం, ఆత్మ వస్తువు గ్రహణం తెలిసిన తర్వాత ఉన్నదంతా ఆత్మయే అని తెలిసింది. ఇలా ఉన్నదంతా ఆత్మయే, అనాత్మ అనేది అసలు లేదు అని ఎవరికి తెలుస్తుందంటే, ఎవరి మనసుకి సంకల్ప వికల్పాలు ఉండవో వారికి తెలుస్తుంది అన్నారు. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అన్నట్టు అంతా ఆత్మమయమే అని తెలియాలి. అలా ఉండాలంటే నటన భక్తి కాదు, నిష్కపట భక్తి కావాలి అని గురుదేవులు తెలియజేశారు. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమ.
చాలా చాలా స్పష్టంగా చక్కగా చెప్పారండి. అనుభవ రూపమైన వేదాంతమే, వేదాంత జ్ఞానమే విజ్ఞానం అని గురుగారు చెప్పారు. బ్రహ్మ ఒక వస్తువు కాదు, అది నీ అసలు స్వరూపము అని తెలుసుకోవాలని కూడా చెప్పారు. ఇందులో జగత్ లక్షణం ఏంటి అంటే, ఉంది అనుకుంటే ఉంటుంది, లేదు అనుకుంటే లేదుట. మరి చాలా చక్కగా తెలియజేశారు మీరు ఇవన్నీ విషయాలు రుభుగీతలోవి. రుభుగీత సుధాకర్ రెడ్డి గారు తదుపరి పోర్షన్ చెప్తారు. సుధాకర్ రెడ్డి గారు.
గోది శ్రీ గురుభ్యో నమః. రుభుగీతలో ఈరోజు చెప్పుకునే అధ్యాయానికి ఆత్మనిర్ణయం అని పేరు పెట్టబడింది. అహం బ్రహ్మాస్మి కేవల అనే మాటతో మొదలై దాని గురించి చర్చ వివరణ జరుగుతుంది. దీనికి అర్థం కేవలం బ్రహ్మమునై ఉన్నాను, నేను బ్రహ్మమును అనే భావన పూర్తి స్ఫురణతో ఉన్న రుభుడు చెప్తున్నాడు. రుగ్గీత అంతా రుగ్ని యొక్క అనుభూతి వాక్యాలే. ఆత్మ తాదాత్మ్యంలో మాట్లాడతాడు, నేను తక్కువ కాను ఎక్కువ కాను, తక్కువ ఎక్కువ అని పంచుకునేవన్నీ అనిపించుకునేవన్నీ నేనే. ఇంకా నేను బాలుడును కాను, వృద్ధుడిని కాను, యువకుడిని కూడా కాను. అంటే ఆయన దేహ తాదాత్మ్యాలను ఎలా వదిలించుకున్నాడో తెలుస్తుంది. ఆత్మతో తాదాత్మ్యత చెందితే ఇలాగే ఉంటుంది. ఈ రుభుగీత అనేది సిద్ధదశలో ఉన్న రుభుడు చెప్పేది. సిద్ధదశలో ఉన్నవారు చెప్పిన మాటలను సాధన దశలో ఎలా అన్వయించుకోవాలంటే, వాటిని విచారణ రూపంలో గ్రహించాలి. అనాత్మలను నిరసిస్తూ పోతూ ఉంటే నిరసించలేనిది ఏది మిగులుతుందో అదే పరమాత్మ స్వరూపం. సాధన దిశలో నేతి నేతి అంటూ, అనగా ఇది కాదు ఇది కాదని అని అన్నింటినీ నిరసిస్తూ పోవాలి. సిద్ధ దశలో నేతి అనేది లేదు, అదంతా బ్రహ్మమే. బ్రహ్మమును తెలుసుకున్న తరువాత అనాత్మ అనేది లేదు అని చెప్పి రుభుడు విరామం ఇస్తే, అప్పుడు రుభుగీత వింటున్న ముని సమూహానికి నాయకుడైన ధాగుడు ఏమంటున్నాడంటే, ఆత్మేతరం లేదు, నేను బ్రహ్మమునై ఉన్నాను అని ఎంతో బాగా చెప్పారు. శంకరుల వారు స్కందును చెప్పగా విన్న మీరు పొందిన జ్ఞానాన్ని ఇంకా వివరించండి అని అన్నారు. అప్పుడు ఇప్పుడు శిష్యుగని అడిగిన దానికి ఈ విధంగా చెప్తున్నాడు, త్వమేవ బ్రహ్మయే వాసి, నీవు బ్రహ్మమై ఉన్నావు, నేను బ్రహ్మమై నీవు బ్రహ్మమే. ఇక త్వమేవ పరమో గురువు, నీవు గురువు అని కూడా చెప్తూ, త్వం బ్రహ్మాసి న సంశయ, నీవు బ్రహ్మమై ఉన్నావు సందేహం లేదు. అంతేకాదు నీవు సత్యం, నీవే శుద్ధుడవు, నీవు సనాతనుడవు, నీవు ముక్తుడవు, నీవు మోక్షం పొందినవాడవు, శాశ్వతుడు అంటూ చెప్పారు. చివరగా నీవు ఎవడవై ఉన్నావో వాడివే అయి ఉన్నావు, నేను నేనుగానే ఉన్నాను, ఏ వికారములు లేకుండా. దీన్నే రమణ వారి నీ సహజ స్థితిలో ఉండు అనే మాటకర్థం. ఇక్కడ గురువు గారు వ్యాఖ్యానిస్తూ, అద్వైతంలో పండితులు ఉంటారు, శాస్త్రవేత్తలు ఉంటారు, వారందరూ నమస్కార యోగ్యులే, కానీ అనుభవం ఉన్న సిద్ధ ప్రముఖులు ఉంటారే, వాళ్ళు దొరకటం కష్టం అంటూ, మన కాలంలో ఉండిన సిద్ధ పురుషులు సదాశివ మహేంద్ర స్వామి వారి ప్రస్తావించారు. వీరు సహజ సమాజ స్థితికి వెళితే వారు గురువు గారే ఆశ్చర్యపోయారు. బ్రహ్మచింతనలో నేను సచ్చిదానంద రూపుడైన బ్రహ్మం అనుకోవటం ఎంత అవసరం, అధితరములు నేను కాను నావి కావు అనుకోవటం కూడా అంతే అవసరం. అనగా అనాత్మ నిరసనము, స్వస్వరూప గ్రహణము, ఈ రెండూ ఉండాలి. బ్రహ్మం తెలుసుకోవాలంటే అది కావాలనే తపన, ఏకాగ్రతతో సాధన ఇది ఉండాలి. ఇంకా శంకరులు కైలాసంలో స్పందనకు ఏమి చెప్పారంటే, అయం ప్రపంచో నిత్యేవ, అంటే ఈ ప్రపంచం లేనిది కదా, నామరూపాత్మకమైన ప్రపంచము దర్శిస్తేనే నామరూపాతీతమైన తత్వం తెలుస్తుంది. ఈ ప్రపంచం కనిపిస్తూ ఉందే అంటే వ్యవహారంలో ఉంది, పరమాత్మలో లేదు అని చెప్పారు. ఇక్కడ ఉపమానం, ఇంద్రజాల ప్రదర్శనకు వెళ్ళిన వారు ఇంద్రజాలంలో పడి తాదాత్మ్యం చెంది ఇంద్రజాలికుడిని మర్చిపోతారు. కొంతమంది ఇంద్రజాలాన్ని అనుభవిస్తూ ఇంద్రజాలాన్ని, ఇంద్రజాలికుడిని ఒకేసారి అభినందిస్తారు. ఏమి ఇంద్రజాలం, అంతా ఇంద్రజాలికుడి ప్రతిభ అంటారు. ఇంద్రజాలం జగత్తు అని, భ్రాంతి అని. ఇంద్రజాలికుడు పరమాత్ముడు, పరమాత్మనే సత్యమని తెలుస్తుంది. బ్రహ్మానుభూతి స్థితిలో యమ నియమాలు లేవు, ఆనంద చతుష్టయం లేదు, సంబంధత్రయం అనగా ధ్యాన జాతృధ్యేయం లేవు, యము పరము జాతి వర్ణము ఏవీ లేవు, క్షమము గమము నేను కాదు అని చెప్తున్నాడు. ఇవన్నీ సాధన దశలో పాటించేవి, సాధన దశలో ఇవే పరమార్థం, సిద్ధస్థితిలో కాదు. ఈ ఉపాధులలో ఉండగానే భగవంతుడు ఇచ్చిన బుద్ధిని ఉపయోగించి నాస్తి నాస్తి అంటూ అన్ని ఇతరములను విసర్జించాలి. సిద్ధించిన తరువాత ఉపాధులతో తాదాత్మ్యం ఉండదు. ఉదాహరణకి లెక్కల పరీక్ష కోసం ఎంతో కాలం కష్టపడి నేర్చుకొని పరీక్ష రాసి పాస్ అయ్యి ఉద్యోగం సంపాదించాక తర్వాత కూడా అవే లెక్కలు నేర్చుకుంటారా, అలాగే లెక్కలు నేర్చుకునే పద్ధతులు వద్దంటారా. తర్వాత సాధకులకు అక్కడి నుండే మొదలు పెట్టాలి కదా. ఎవరైనా సాధారణంగా మూడు అవస్థలలో ఉంటారు, జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్త అవస్థ. ఈ మూడింటిలో అతీతమైనది, ఈ మూడింటికి అతీతమైనది తురియం, అదే సర్వావస్థ, సమాధి స్థితి. జాగ్రత్త అవస్థలో ప్రపంచం ఉంది, పరమాత్మ లేదు. స్వప్నావస్థలో కూడా అంతే, ప్రపంచం ఉంటుంది, పరమాత్మ ఉండడు. సుషుప్త అవస్థలో మాత్రం ప్రపంచం ఉండదు, కరెక్టే, కానీ పరమాత్మ తెలియబడటలేదు. తురియావస్థలో బ్రహ్మ మాత్రమే ఉంటుంది. కానీ గురువుడు తనకు ఆ మూడు అవస్థలతో పాటు తురియం కూడా లేదన్నాడు. ఎలాగంటే నేను ఆ మూడు అవస్థలో లేను, తురియంలో ఉన్నానంటే ఆ మూడు అవస్థలను ఇదుకులో ఉంచుకున్నట్లే కదా, అందుకే తనకు తురియం కూడా లేదు అని అన్నాడు. ఇంకా చెప్తూ జ్ఞానంలోనూ శుద్ధుడును కాను, ధ్యానంలోనూ శుద్ధుడును కాను అన్నారు. శరీర శుద్ధికేమో స్నానం, శుద్ధికి ధ్యానం. శరీరం చిత్తములను దాటిపోయిన తర్వానికి స్నానం ద్వారా స్నానం ధ్యానం అనే శుద్ధులతో పని లేదు. బ్రహ్మమును శుద్ధి చేయవలసిన అవసరం లేదు, అది శుద్ధం, శాంతం, బుద్ధం. దానికి గుణములు లేవు, ఒకటి రెండు లేదా అంతకంటే ఎక్కువ బహువిభ్రమం అనే పదాలు లేవు. శ్రవణం మననాలు సాధనలు అంతేగాని అసలు కాదు. ఉదాహరణకు అన్నాన్ని గరిటతో వట్టిస్తాం, ఇందులో అసలు ఏది? గరిట సాధనం కదా. మాట మనస్సుతో బుద్ధితో తెలియబడేది వస్తువు. వస్తువుకు శాశ్వతత్వం లేదు, ఉంటుంది నశిస్తుంది. బ్రహ్మం వస్తువు కాదు, విషయం కాదు, విషయ వస్తువులకు అతీతమైన చైతన్యం. ఈ అధ్యాయం సారం ఏంటంటే అహం బ్రహ్మాస్మి కేవల అకించిత్ అవేశిష్యతి, ఇంకేమీ మిగిలిన వాడిని కాను, కేవలం బ్రహ్మను.
చాలా బాగా చెప్పారు సుధాకర్ రెడ్డి గారు,
చాలా చక్కగా ఉంది. యా నేను నిత్యుణ్ణి శుద్ధుడను నిర్మలుడను గట్టిగా అనుకుంటే భావిస్తే అదే అహం బ్రహ్మాస్మి అని అన్నారు గురుగారు. శ్యామల గారు మీరు ఏమైనా యాడ్ చేస్తారా?
అదే వారు చెప్పినవి అన్ని క్లుప్తంగా ఒక చిన్న పెట్టెలో పెట్టినట్టుగా మనం చెప్పుకుంటూ వెళ్తే వారు చెప్పిన పాయింట్సే మననం చేసుకుంటే కనుక నాస్తి అనాత్మేతి నిత్యను అన్నట్టుగా అనాత్మ అనేది లేదు. ఆత్మీయతర విషయములన్నీ కూడా దశవిశానవత్త అంటే మొత్తం గుండేటి కొమ్ములు అంటే అవి లేవు కదా, అలా ఏమీ లేదు అది కాదు అన్న భావనతో ఉండి కేవలం బ్రహ్మభావత్వా బ్రహ్మభావనతోనే అంటే అహం బ్రహ్మాస్మి అనే భావనతోనే పూర్తిగా స్ఫురణతో ఉండాలి. అది అనుభవంలోకి వచ్చేదాకా అది మనం మననం చేసుకుంటూ ఉండాలి. అవన్నీ ఎలా సాధ్యం? దేహతాదాత్మ్యం వదిలించుకుంటేనే ఇది సాధ్యం అని చెప్తారు. అలాగే సాధన దశలో ఇవన్నీ వదిలేసుకుని అసత్ అనబడే అనాత్మ విషయాలన్నీ నిరసిస్తూ అలా పోతూ ఉంటేనే సత్స్వరూపుడైన భగవంతుడు తెలియబడతాడు అన్న విషయాన్ని అంటే సుధాకర్ గారు చాలా చక్కగా డీటెయిల్గా చెప్పారు. మనం మొత్తం వాటిని ఒక క్లిష్టీకరించుకుంటే కనుక ముఖ్యమైన మాటలు నాస్త్యనాత్మేతి నిత్యును అహం బ్రహ్మాస్మి కేవలం బ్రహ్మభావత్వాత్ ఆ భావనతోనే మనం చింతన చేయాలి అని మాత్రం చాలా చక్కగా చెప్పారు అనిపించిందండి. బాగుంది సుధాకర్ గారు. మన నెక్స్ట్ స్పీకర్ కల్పన గారు ఉన్నారమ్మా.
నేను మాట్లాడుతున్నానండి కల్పన గారు బదులు మధుని.
చెప్పండి మధు గారు.
కాశికా గురుమాశ్రయే కరుణాంబుదిం మమ దైవతం మంత్రదం సతతం ప్రమాణవచో విభూతి విలాసినం శాస్త్రచోదిత మార్గదర్శన దేశికంచ వివేకినం షణ్ముఖంచ సనాతనేతర భావతూల హుతాశనం. వాయుగురువే నమః. తర్వాత అధ్యాయం తర్వాత ఏం చెప్తున్నారంటే సర్వం నాస్తి ఇది విజ్ఞేయం యత్ ఉపాధి వినిశ్చితం. సర్వం నాస్తి ఇది అంటే ఏమి లేవు అంటే ఎందుకు లేవు అంటే ఇప్పుడు ఏవి ఉన్నాయని అనుకుంటున్నావో అది ఉపాధి వల్ల నీకు నిశ్చయించుతున్నావు కాబట్టి ఉపాధితో నిశ్చయించేవేమీ లేవు అని చెప్తున్నారు. ఉపాధి అంటే కేవలం శరీరం కాదు, బుద్ధి ప్రాణం మనస్సు అన్ని ఇవేవి ఆత్మ కాదు. సో ఉపాధితో ఏవైతే తెలుసుకుంటున్నావో అవేవి లేవు అని చెప్తున్నారు. తర్వాత పంచభూతాల్లో బ్రహ్మం ఉంటాడు కానీ అవేవి ఆయన తెలుసుకోలేవు. కానీ ఆయన ఉనికి లేకపోతే ఇవేవి లేవు, ఆయన ఉనికి లేకపోతే మనమే లేము. ఇవేమి లేకపోయినా ఆయనకు ఉనికి ఉంటుంది, ఎందుకంటే ఆయన అంటే ఉనికి మాత్రమే. సత్తా మాత్ర శరీరం ప్రణమత గోవిందం పరమానందం. ఇక్కడ సారం, ఇక్కడ 55 శ్లోకాల సారం ఏం చెప్తున్నారంటే త్వం బ్రహ్మాసి న సంశయ, నువ్వు బ్రహ్మమే అయ్యున్నావు. నాస్తి నాస్తివ సర్వదా, ఇంకేది లేదు బ్రహ్మం తప్ప మరేది లేదు. సర్వం నాస్తి ఇది విజ్ఞేయం యత్ ఉపాధి వినిశ్చితం అంటే ఇప్పుడు చెప్పుకున్నట్టు ఉపాధితో నిర్ణయింపబడేవేవి లేవు. కేవలం బ్రహ్మ మాత్రత్వాత్ నకించిత్ అవశిష్యతే, బ్రహ్మం తప్ప అసలు ఇంకేది లేదు అని చెప్తున్నారు. ఇక్కడ ప్రతి అధ్యాయం తర్వాత రుబు శివుణ్ణి స్తుతి చేస్తూ ఉంటాడు, అది అత్యంత ఉత్కృష్టం అని చెప్పి గురుదేవులు చెప్తూ ఉంటారు. ఇక్కడ ఏమని స్తుతిస్తున్నాడంటే సముద్ర జలముల యందు బుడగలు తరంగాలు కెరటాలు ఎలాగో ఒకే పరమాత్మ యందు మానవులు దేవతలు తిరియక్కులు పంచభూతాలు మొదలైనవి ఉంటాయి. సముద్రాల్లో తరంగాలు ఎన్నో చెప్పలేం కదా. ఇది వరకు తరంగాలు లెక్క, ఇక ముందు రాబోయేవి కూడా మనకు అనవసరం. సముద్రం ఒకటే, జలం ఒకటే అనేది తెలుసుకోవాలి. తరంగ పరిమితితో సముద్రాన్ని ఆలోచించలేం, జలదృష్టితో చూడాలి. మనలో తీయని వస్తువు ఆత్మ అంటే ఆనందం. ఆనంద సముద్రమైన పరమాత్మ యొక్క అలను నేను, నాలో ఉన్న వస్తువు సముద్రమే కదా. లేచి వెళ్తున్న సముద్రానికి దూరంగా వెళ్తున్నానా? లేదు కదా, ఎక్కడికి వెళ్ళినా సముద్రంలోనే ఉన్నాను. సముద్రమే నేనై ఉన్నాను అనే అనంత భావం అభ్యాసం చేయాలి, అది రావాలి. సముద్రంలో వాయు వికారాల వల్ల కెరటాలు, ఆ వికారం మనం చూపలేం కదా, కెరటం ఎలా ఫామ్ అవుతుందని చూపలేం. అలాగే ఈశ్వరుడి మాయాశక్తి వల్ల ప్రపంచం భాషిస్తుంది, ఆయన ఎందే భాషిస్తుంది కానీ ఆయనకు వేరుగా లేదు. ఎవరైతే అహం రూపమైన చైతన్య తత్వం తెలుసుకుంటున్నారో వారికి జన్మ లేదు. మనలోనే అన్ని తెలుసుకోగలిగే శక్తిగా ఎవరు ఉన్నారో ఆ హరుడిని హృదయంలో తెలుసుకోలేక మోహంతో బహిర్ముఖులవుతున్నారు.
ఆ తర్వాత అధ్యాయంలో సర్వం మిథ్య అని చెప్తున్నారు. వ్రతాలు, వేదాలు, వచనాలు, మంత్రాలు మొత్తం అన్ని మిథ్యయే అంటున్నారు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా సాధనలో ఇవన్నీ అవసరమే. అనుభవం వాక్యం అని తెలుసుకోవాలి. రుబువు అనుభవించుతూ చెప్తున్నారు కాబట్టి ఆ స్టేట్ లో ఇవన్నీ అవసరం లేదు. జగత్తు బ్రహ్మ రూపమే అయినప్పటికీ నీకు బ్రహ్మం తెలియబడట్లేదు. అందుకే తెలియబడకుండా చేసే జగత్తు మిథ్య అని అని ఆలోచించాలి. జగత్తు వ్యవహారంలో ఉంది, పరమార్థ దృష్టితో లేదు. పరమార్థం వ్యవహారం కలిపేయకూడదు. వ్యవహారంలో ఉంటూనే పరమార్థాన్ని తెలుసుకుంటూ ఉండాలి. శంకరులు కూడా అద్వైతం అందించేటప్పుడు మూడు సత్యాలు చెప్తారు, వ్యావహారిక, ప్రాతిభాసిక, పరమార్థ. వ్యావహారిక అంటే జాగ్రత్త అవస్థలో కనబడేది, ప్రాతిభాసిక అంటే స్వప్నంలో కనబడేది, పరమార్థం అంటే ఉన్నది బ్రహ్మం ఒక్కటే. జగత్తు లేదు అనలేదు, మిథ్య అన్నారు. నీకు తెలియబడలేదు అంటే ఇంకా విచారణ చేయాలి గురుకృపతో. నీకు అనుభవం వచ్చే వరకు విశ్వసించి సాధన చేయాలి. పరమాత్మ మీద ఆధారపడే ఈ మూడు సత్యాలు కూడా ఉన్నాయి. తాడును చూసి పాము అని భయపడ్డామంటే తాడు అనే ఆధారం ఉంటేనే కదా. పరమాత్మ లేకపోతే ప్రపంచమే లేదు, ఆయన ఎందే భాషిస్తున్నది మొత్తం. పరమార్థ అనుభవం పొందిన వాడికి మిథ్య, పొందని వాడికి, పొందాలి అనుకునే వాడికి ఇది సత్యం కాదు కాదు అనే వాక్యం విచారణ చాలా అవసరం. అందుకు మిథ్యా వాక్యం చెప్పారు. మనం ద్వైతులమా అద్వైతులమా అని ఆలోచిస్తే అద్వైతం గొప్పది అని నమ్ముతున్నాం, కానీ విచారణకు కూడా ఇంకా వెళ్ళలేదు. అద్వైతి అసలు ఒక నిజమైన అనుభవం పొందిన అద్వైతి దొరకడమే చాలా దుర్లభం. ఒక్కడ దొరికినా వాడి పాదాలు కడిగి నీళ్లు చల్లుకోవాలి అన్నారు గురుదేవులు. వ్యవహారంలో అందరూ ద్వైతులమే, పరమార్థంలో ఉన్నది అద్వైతం మాత్రమే. ఎవడో ఒకడు తెలుసుకుందామని ప్రయత్నిస్తూ గురువుని చేరి అదే అభ్యాసం చేస్తారు. అయితే మాటి మాటికి ద్వైత ప్రపంచం కమ్మేస్తూ ఉంటుంది, ఇసుకలో గొయ్య తవ్వితే మళ్ళీ మూసుకుపోతున్నట్టు. కనుక గురువు సహాయంతో తొలగించుకుంటూ వెళ్తూ సాధన చేస్తే ఎప్పటికో దొరుకుతుంది. సర్వము మిథ్యయే అని మళ్ళీ ఇందాక అధ్యాయం ఏంటి, సర్వం మిథ్య. ఇక్కడ గురుదేవులు ద్వైతం అద్వైతం గురించి కాస్త వివరించారు. సర్వం మిథ్యయే అని ఇందాక అంటున్నారు కదా రుబువు, అప్పుడు చెప్తున్నారు విష్ణువు రక్షకుడు అని, బ్రహ్మ సృష్టికర్త అని, రుద్రుడు సంహారకర్త అని, అవన్నీ కూడా మిథ్యయే. ప్రపంచమే మిథ్య అయినప్పుడు అవి చేసేవారు కూడా మిథ్యలే కదా. నానం జపం తపం హోమం అన్ని మిథ్యయే అని చెప్పారు. తర్వాత మరి ఎందుకు ఇలా భేదంగా కనిపిస్తుంది జగత్ అంటే, చిత్తభేదో జగద్భేద, చిత్తాన్ని బట్టే జగత్తు, చిత్తంలో భావాన్ని బట్టి జగత్తు కనపడుతూ ఉంటుంది. ఈ చిత్తభేదం ఎందుకు వచ్చింది? అవిద్యాయాస్య సంభవ, సత్యాన్ని తెలుసుకోలేక అసత్యాన్ని సత్యం అనుకోవడమే అవిద్య, దానివల్లే చిత్తభేదం. సర్వం మిథ్యాన సంశయ, సర్వం మిథ్యేతి నిశ్చయ, మొత్తమంతా సంశయం లేకుండా అంతా మిథ్యే అది నిశ్చయంగా చెప్తున్నారు. తర్వాత ఇక్కడ గురుదేవులు ద్వైత విశిష్ట అద్వైత అద్వైత సమన్వయం గురించి చాలా చక్కగా వివరించారు. ఇక్కడ ఆచార్య పుల్లల శ్రీరామచంద్రుడు గారు చెప్పింది కూడా ఉటంకించి చెప్పారు, అది అందరూ తెలుసుకోవాలి అని చెప్పారు. ఏంటంటే దాని సారాంశం, ప్రిజుడిస్ట్ లేకుండా ముందు ఏదో ఒకటి అని డిసైడ్ అవ్వకుండా నిజమైన స్వచ్ఛమైన మనసుతో పరిశీలిస్తే అద్వైత సిద్ధాంతం అంత గంభీరమైనదో తెలుస్తుంది. మనం ద్వైతంలోనే ఉన్నాం వ్యవహారంలో, కానీ పరమార్థం అది గురుదేవులు చాలా సార్లు అంటారు కదా, ఎవరెస్ట్ ఎక్కలేకపోయినంత మాత్రాన ఎవరెస్ట్ గొప్పది కాదు అని దాన్ని నిందించకూడదు. ఎవరెస్టే గొప్పది అని తెలుసుకుంటూ మనం ఎక్కలేకపోతున్నాం అని తెలుసుకుంటాం ఎలాగో, అలాగే ద్వైతంలో ఉన్నప్పటికీ అద్వైతం తప్పు అని చెప్పి శంకరుల్ని నిందించే వాళ్ళని గురుగారు బాగా ఇక్కడ వాళ్ళకి వాళ్ళ మీద విరిచిపోతారు. మనందరం కూడా ఇది మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అలా మాట్లాడినా చెప్పగలగాలి. రుబుగీతలు ఇంతవరకు అంతా మిథ్య మిథ్య అన్నారు కదా, తర్వాత ఏం చెప్తున్నారంటే ఇప్పుడు సర్వం బ్రహ్మేతి నిశ్చిత, ఇదేది లేనిది అనేది శూన్యవాదం. ఇదేది లేనిది అనేవాడు ఒకడు ఉండాలి కదా, అదే సత్ బ్రహ్మం. అదే అన్నారు శంకరులు కూడా, అదే ఉపనిషత్ సారం, అంతా బ్రహ్మమే అని అలవాటు చేసుకోవాలి. ఇది మనం అద్వైతంకి అనుభూతిలోకి రీచ్ అవ్వకపోయినా వ్యవహారంలో ఉన్నప్పుడు కూడా ఇది అలవాటు చేసుకుంటే వికారాలకు లోను కాకుండా ఉంటాము అని చెప్పారు. ఇవాళ ఒక సంఘటన జరిగిందనుకోండి, మిథ్య గురించి తెలిస్తే నిశ్చింతగా ఉండగలం. వేదాంతం అనుభవం రాకపోయినా సాధనలో కూడా వాక్యాలు ఎంతో ఉపకరిస్తాయి. రాగద్వేషాలు, అసమానత ఇవన్నింటినీ పోగొడతాయి. అందరినీ గౌరవించే సంస్కారం ఏర్పడుతుంది. ఉపాధిగతమైన దోషమే తప్ప చైతన్యంలో దోషం లేదు అని తెలుస్తుంది. అందుకు చక్కగా సమన్వయంతో ఉండగలం. అందుకు అన్ని మతాలకు మందు అద్వైతం అని చెప్పారు. ఈ అధ్యాయం తర్వాత శివుని స్తుతి చాలా ఉత్కృష్టంగా ఉంటుంది. శివలింగ పూజ గురించి చెప్తున్నాడు రుబు. మనం శివలింగాన్ని పూజ చేస్తున్నాం, కానీ ఏ దృష్టితో చేయాలో ఈ స్థుతిని బట్టి తెలుసుకోవాలి. ఆయన ఎవరు? ఈశావాస్యం ఇదం సర్వం. మన సూక్ష్మ అంతఃకరణంలో ధ్యానంతో సర్వమయమైన బ్రహ్మమును ధ్యానిస్తూ తడవని ఆయనని అభిషేకిస్తున్నాం. దిగంబరుడికి వస్త్రాలు ఇస్తున్నాం. అంతటా వ్యాపించిన ఆయనకి వస్త్రమేంటి? ఎవడు ఇంద్రియములకు పంచ తన్మాత్రులకు అతీతుడో ఆయనకి గంధం పుష్పం ఇస్తున్నాం. ప్రపంచమంతా మింగే ఆయనకి నైవేద్యం. ఎప్పుడు కడుపు నిండిపోయిన వాడికి ఏం పెడతాం? అంతటా వ్యాపించిన వాడికి ప్రదక్షిణ చేస్తున్నామా? నిరసించట్లేదు ఇవేవి, ఈ సత్యంతో చేయాలి ఇవన్నీ అని చెప్తున్నారు. అయినా భగవంతుడు ఎంత దయామయుడంటే అటువంటి పరిమితి లేని ఆయనకి కొలత పెట్టి కొలుచుకుంటున్నాం. అజ్ఞులు మూర్ఖులు అవిచ్ఛిన్నమైన పరమాత్మకు పరిమితి గల ద్రవ్యాలతో పూజిస్తూ ఉంటారు. తత్ తెలిసిన వారు, ఉపనిషత్ ప్రతిపాద్యమైన శాస్త్రము తెలిసిన వారు పరమాత్మని తమ యొక్క ఆత్మస్వరూపంగా భావించి పూజిస్తారు. ఎవరు ఎలా కొలిచినా ప్రేమగా కొలిచినప్పుడు వారికి ఆత్మ పదవిని ఇచ్చే ఈశ్వరునికి నమస్కారము అంటూ స్తుతిస్తున్నారు. ఆ తర్వాత అధ్యాయం స్వాత్మ నిరూపణ అధ్యాయం. ఇక్కడ వచ్చే పదం అఖండైక రసం, అది రిపీట్ అవుతూ వస్తుంటుంది. అఖండ ఏకరసం, శరీరంలో చైతన్యమే సారం. ఆ చైతన్యం ముక్కలుగా ఉందా? లేదు, తెంపు లేకుండా ఉంది. అది మాత్రమే ఆనంద స్వరూపంగా ఉంది. అదే రసోవయ సహ, రసం అంటే పరమాత్మయే. అది కానిది మొత్తం పిప్పి మాత్రమే. ప్రపంచానికి సారమే ప్రపంచాన్ని చూస్తే, ప్రపంచానికి సారం పరమాత్మ. ప్రపంచాన్ని చూస్తే పరమాత్మ కనబడడు మనకి, జ్ఞానులకి కనబడతాడు. వికసించిన పుష్పంలోని మకరందం తుమ్మెదకు మాత్రమే కనబడుతుంది. ప్రపంచం అంతా ఆరసమే ఉంది, అంతా బ్రహ్మమే. అందులోనే మనందం ఊరుతున్నాం. అక్కడే ఇక్కడ మనం లలితా సహస్రనామంలో కూడా నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల ఆ నామం కూడా ఉటంకించారు గురుదేవులు. ఆ రసం నేనే అని తాదాత్మ్యం చెందాలి. అలా చూసినప్పుడు అంతా అదే కనపడుతుంది. సర్వము ఆ రసస్వరూపం అని తెలుసుకునే ధ్యానమే సర్వోత్కృష్టం. తర్వాత సోస్మ్యహం సహ అస్మి అహం, నేను శుద్ధుడను, నేను కైవల్య చైతన్య స్వరూపుడను, నాకు బంధము లేదు మోక్షము లేదు, నేను నిత్యముక్తుడను. ఈ వాక్యాలు నిరంతరం మనతో ఉండాలి. ఇక్కడ పొందకపోతే ఎక్కడా పొందలేము. చిత్తం, తర్వాత ఏమంటున్నారంటే చిత్తము బుద్ధి ఇవేవి లేవు, వాటిని నేనే వెలిగిస్తున్నాను, ఇవి లేకున్నా నేను ఉంటాను అనేది అనుభవ వాక్యం. మనం ఎప్పుడు అది మననం చేసుకోవాలి. చిజ్జడ గ్రంథి అని చెప్తారు కదా, శరీరాన్ని ఆత్మ శరీర లక్షణాలు ఆత్మతో, ఆత్మ లక్షణాలు శరీరాలతో మనం కలిపేస్తూ ఉంటాం, దాన్నే చిజ్జడ గ్రంథి అంటారు. అనుభవం వచ్చిన వాడికి ఆ చిజ్జడ గ్రంథి ఉండదు. సో చిజ్జడ గ్రంథి లేని వాడిని అని చెప్తున్నారు. తర్వాత ఆరు వికారాలు లేని వాడిని అంటే షడ్దోషాలు అంటే పుట్టుట, పెరుగుట, మార్పు చెందుట, నశించుట, ఉండుట, తరుగుట, ఈ దోషాలు లేని వాడిని. ఎందుకంటే అవన్నీ ఉపాధి దోషాలు, అది నేను కాదని తెలుసుకున్నవాడిని. అరిషడ్ వర్గాలు లేనివాడిని అంటే కామక్రోధాదులు అవేవి లేవు. షట్కోశాలు లేనివాడిని, మధ్య, అస్థి, శుక్ల, రక్త, చర్మ, మాంస, ఇవేవి లేనివాడిని. అసలు లేదనేదే లేనివాడిని అని చెప్తారు. నకారమే లేనివాడిని, కాలత్రయములు లేనివాడిని, ఎందుకంటే ఉనికి మాత్రమే కదా, అందుకే లేదు అనేదే లేనివాడిని అని చెప్తున్నారు. నేను అనేది చెప్పబడేది శివుడు, శివుడే నేను అని కరిగిపోవాలి. సర్వము తానైన వాడు, రెండవది లేనివాడు, సర్వజ్ఞుడు, ప్రకాశింపచేసేవాడు, జ్యోతిస్వరూపుడు, రూపమే లేనివాడు, అన్ని రూపములుగా భాషించేవాడు, దుర్తములు లేని బుద్ధి ఉన్నవారే తెలుసుకోగలరు. ఎవరిని? ఆ శివుణ్ణి. ఎలా తెలుసుకోగలరు? తమలో ఆత్మగా శివుణ్ణి తెలుసుకోగలరు. భగవంతుని తెలుసుకోవడం అంటే మన ఆత్మయే భగవంతుడు అనే అనుభూతి, అదే మోక్షం. నేను అతనికి భిన్నుణ్ణి కాదు అనేది పాపములు లేని బుద్ధి గల వారే తెలుసుకుంటారు. అన్యులు ఆయన్ని వేరుగానే భావిస్తారు. స్వాత్మగా ఆయన తెలుసుకోలేని వారు ఏం చేస్తున్నారంటే వేదాది శాస్త్రములు చెప్పిన పనులు చేస్తూ అలసిపోతూ శాంతిని పొందరు, కర్మల్లో తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ ఆగితేనే ఆయన తెలియబడతాడు. మళ్ళీ ఇక్కడ ఆగితేనే అంటే కర్మలు ఆపేయడం కాదు, నిత్య నైమిక్తికాలు ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే బంధించకుండా ఉంటాయి. అప్పుడు చిత్తశుద్ధి కలిగి జ్ఞానం అర్థమై అలసట లేకుండా శాంతినిస్తుంది. అప్పుడు పరమాత్మ తెలియబడతాడు. పరమాత్మని ఆత్మరూపంగా అనుభవంలోకి తెచ్చుకునేంత వరకు దుఃఖం ఉంటూనే ఉంటుంది అని చెప్పారు. తర్వాత మరో అధ్యాయం శశభిషాణవత్ అనే మాటతో వస్తుంది. శశభిషాణవత్ అంటే కుందేటి కొమ్మ వంటిది, అంటే అసలు లేనే లేదని అర్థం. ప్రపంచంలో ఏది అనుభవిస్తున్నావో అవన్నీ సర్వం శశభిషాణవత్, అంటే ఏమీ లేదు, భ్రాంతితో కల్పించుకున్నదే తప్ప ఇంకేమీ లేదు, ఉన్నది బ్రహ్మం మాత్రమే. సర్వం బ్రహ్మేతి కేవలం, ఇదే సర్వ ఉపనిషత్ సారం. మరి భయం సంసారం ఎందుకు వస్తోంది? దేహోహం అనుకోవడం వల్లే. ఈ దేహం నేను అనుకుంటేవే వచ్చేవి ఇవన్నీ. దేహం నేను అనుకోవడమే నరకం, అందుకే అంత చలించిపోతున్నాం. ఉపాధి తాదాత్మ్యం విడిచి బ్రహ్మ తాదాత్మ్యం పొందడానికే బోధనంత. కాసింతైనా దేహంతో ఉంటే ప్రపంచాన్ని స్మరిస్తే అదే దోషానికి దారితీస్తుంది. ఇదంతా నేను అనుకోవడం వల్లే అంతా జరుగుతుంది. మరి ఇదంతా నేను అని ఎందుకు అనుకుంటున్నాం? మనస్సు వల్లే ఇదంతా జరుగుతుంది. మన ఏవ కారణ మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోగో, మన ఏవ జగత్ సర్వం అనేది తర్వాత అధ్యాయం. ఈ అధ్యాయంలో మన ఏవ జగత్ సర్వం అనే వాక్యం రిపీట్ అవుతుంటుంది. ప్రపంచ శూన్యత్వ సర్వనాస్తిత్వ సర్వ నిరూపణ ప్రకరణము అని దీని పేరు. మనసే అన్నింటికీ కారణం. జగత్తు వైపు తిప్పితే ఆ మనసు బంధం ఏర్పరుస్తుంది. అదే మనసు పరమాత్మ వైపు తిప్పితే పరమాత్మలో లయమైపోయి మోక్షం వస్తుంది. సుఖం దుఃఖం అన్ని మనసే కల్పించింది. శరీరం మనసు ఇవేమీ లేనివే అని చెప్తూ నాస్తి నాస్తి శరీరం చ నాస్తి నాస్తి మనక్వచిత్, అసలు ఇవేనే లేవని చెప్తున్నారు. గట్టిగా ఆలోచిస్తే మనసు కూడా బ్రహ్మంలో లయం. ఇక్కడ గురుదేవులు యోగ వాసిష్టంలో గుర్తు చేస్తారు, మనస్సు అంటే పరమాత్మ సముద్రం అయితే అందులో లేచిన అలయే మనస్సు, అంటే దానికి ఉనికే లేదు కదా, ఉన్నది సముద్రమే. అల అనే దానికి ఉనికి ఉండదు, సముద్రమే మెయిన్. కాబట్టి మనసు ఏం లేదని తెలుసుకోవాలి అని చెప్తారు అక్కడ. ప్రపంచ శూన్యత్వ సర్వనాస్తిత్వ సర్వ నిరూపణ ప్రకరణం ఇప్పుడుతో ముగించిపోయింది. తర్వాత ఇక్కడ ఒక్కటి మాత్రం చెప్పి ముగిస్తాను. అక్కడ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి చెప్పింది ఒకటి, గురుదేవులు చెప్తారు, ఒక అందమైన చెక్కతో ఏనుగు బొమ్మ చేసి ఉంటుంది అనుకోండి, ఏనుగు అని చూసినంతసేపు అది ఏనుగు అనిపిస్తుంది, కానీ అది వెనకాల కర్రతో కదా చేసింది అనే జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనకు కర్ర అని తెలిసిపోతుంది. కర్ర అని తెలిసాక మళ్ళీ ఏనుగుని చూడం కదా, ఏనుగు అనే భావం కర్రతో లీనమైపోయింది. అలాగే జగత్తు అనే ఏనుగుని చూసినంతసేపు పరమాత్మ అనే కర్ర తెలియబడదు, ఒకసారి ఆయన తెలిసాక జగత్తు దృష్టి ఉండదు, పరమాత్మయే సత్యం. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణం వస్తుంది.
చాలా బాగుంది మధు గారు, చాలా చక్కగా చాలా విషయాలను కవర్ చేసేసారు మీరు. అసలు ఉపాధులతో దొరికేది కాదు బ్రహ్మము, ఉపాధులతో నిశ్చయించేది ఏది లేదో అదే బ్రహ్మము అన్నది మీరు చెప్పిన సర్వం నాస్తి విజ్ఞేయం యథపాదు వినిశ్చితం. అలాగే వారాశ్యంబుని బుద్ధుదాయి వలగా సముద్ర తరంగాలు లేస్తూ ఉంటాయి, పడుతూ ఉంటాయి, ఎన్ని పడినా లేచినా ఉన్నది ఒక్కటే సముద్రం, జలం ఒకటే. అలా ఎన్ని ఉపాధులు మారినా ఉన్నది బ్రహ్మమే, శివుడే అని తెలుసుకునేది ఎప్పుడు? ఈ అవిద్య నశించడం వల్ల. చిత్తభేదో జగద్భేద అని చెప్పారు చూడండి ఇందాక మీరు, అది కూడా ఆ చిత్తభేదం అంటేనే చిత్తం అంటే చిత్తం అని బట్టే ప్రపంచము. సో అవిద్య వల్ల చిత్తభేదం ఏర్పడుతుంది, ఆ అవిద్య నశిస్తే తప్ప మనలో మనకి ఆ బ్రహ్మము అనే అనుభవంలోకి రాదు. బాగుంది, ఈ పాయింట్స్ అన్ని చాలా చక్కగా ఇంకా డీటెయిల్ అంటే మనకు సమయాన్ని బట్టి నేను కూడా మీరు చెప్తున్న పాయింట్స్ అన్ని నాకు కూడా ఉత్సాహం వచ్చి ఇంకా ముందుకు చెప్పేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇలా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే అసలు ఇదిగో నాకు కూడా అభ్యాసం అయిపోతుంది ఇక్కడ.
అది అది ఇది బ్రహ్మజ్ఞానం కాబట్టి మనకి ఒక్కొక్కళ్ళు టైం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది, బికాస్ అవి చిన్నది లాంటివి కావు కదా.
సరిపోదు,
ఉపాధి తాదాత్మ్యం భ్రాంతి, బ్రహ్మ తాదాత్మ్యం శాంతి అని చెప్పారు
గురుదేవ్.
ఇప్పుడు తర్వాత స్పీకర్
తర్వాత ఉమా గారండి, ఉమా పవన్ గారు ఉన్నారా?
నమస్కారం
అండి.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హిమాలయాల్లో కేదార ప్రాంతంలో నిదాగుడికి మన ఋతువు ఏదైతే చెప్తూ ఉన్నాడో దాన్ని నేను గురువు గారి ద్వారా తెలుసుకొని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మేజర్గా ఇండెక్స్ తీసుకుంటే మహాస్నానం గురించి, తర్పణం ఎలా, తర్పణం యొక్క నిజమైన అర్థం, నిజమైన అర్థం ఏంటి, జీవన్ముక్తుడనే అతను ఎలా ఉంటాడు, విదేహముక్తి, వీటి గురించి చెప్పారండి. ఆత్మయే బ్రహ్మం, శాశ్వతము, సర్వజ్ఞమైనది, అనన్య భక్తుడు, అన్యము లేదు, బ్రహ్మము తప్ప అన్యము లేదు అనేదే ఇంపార్టెంట్ అని చెప్తారు. బ్రహ్మమునకు భిన్నముగా లోకం భాషించడం ఎందుకు? మరి ఇలాంటి బ్రహ్మమే నిజమైనప్పుడు డైరెక్ట్ గా మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నామంటే మనసు వల్ల. ఉపాధి అంటే శరీరం ఏదైతే మనం అనుకుంటున్నామో దానివల్ల ఓవర్లాప్ అయిపోయి నిజమైన బ్రహ్మాన్ని మనం పొందలేకపోతున్నాం. ఈ సంకల్పము, మనస్సు ఇవి ఉండటం వల్ల మన ఆత్మ యొక్క స్వరూపం మనము అనే అర్థాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం అని చెప్తారు. మనోమయం విధం విశ్వం, మనస్సు అనే దాని వల్లే ఈ విశ్వం అనేది మనకున్న ఎక్స్పీరియన్స్లు కానీ ప్రతిదాన్ని మనం పోల్చి చూడటం అనేది ఎప్పుడైతే ఉంటుందో మనకున్న నాలెడ్జ్తో మనకున్న ఎక్స్పీరియన్స్తో కొత్తగా వచ్చే అనుభవాలను కూడా సరిపోల్చుతూ ఉంటాం. అది సరిపోకపోతే దాన్ని క్రిటిసైజ్ చేయటము లేదా ఒప్పుకోవటము లేకపోతే డినై చేయటము చేస్తూ ఉంటాం. ఈ స్వర్గ నరకాలు అనేవి కూడా సంకల్పం వల్లనే అని చెప్తారు. చైతన్యం అనేది మంచి చెడుకు అతీతం, చైతన్య స్వరూపం. అండ్ మనోలయమే మోక్షం, అహం బ్రహ్మాస్మి. ఈ ఒక్క సూత్రం చాలండి, ఎందుకంటే మహావాక్యాల్లో మనం గమనిస్తే మనసు ఎప్పుడైతే బ్రహ్మంలో లయమవుతుందో అప్పుడే మనకి పరమాత్మ అవగతం అవుతాడు, ఆత్మస్వరూపం తెలుస్తుందని చెప్తారు. మరి ఏంటి దానికి ఎలా పాత్ ఏంటి అన్నప్పుడు భాగవతం స్టార్టింగ్ లోనే చెప్తారంటే జ్ఞానము, భక్తి, వైరాగ్యం, ఈ జ్ఞాన భక్తి సమన్వయాలు. ఎందుకంటే భక్తులు ఎప్పుడు పరమాత్మ గురించి ఆలోచించడం, ఆయన కీర్తనలు చేయటం, ఇంకా శరణాగతి అన్న ఇదిలోకి వెళ్ళినప్పుడు జ్ఞానానికి కొంత మళ్ళీ అగైన్ మనం ఏంటంటే తత్వం చేయటం లేకపోతే డిస్కషన్స్ అవి ఉంటాయి. భక్తి ఏంటంటే సంపూర్ణ శరణాగతి ఎప్పుడైతే ఇస్తామో మనం, ఇంకా పరమాత్మ అవగతం అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నేను లేను అన్నప్పుడు మాత్రమే పరమాత్మ అనే ఇది మనకు అర్థం అవుతుంది అనేది అహంకారం కానీ లేకపోతే మనం మన యొక్క ఐడెంటిఫికేషన్ ఏదైతే చేస్తూ ఉంటామో దానివల్ల ఈ ఎప్పుడు దాకా అయితే నువ్వు నేను అన్న అహంకారంతో ఉంటామో పరమాత్మకి ఎంట్రీ ఉండదు. ఉండదంటే ఆయన సర్వం అతనే ఉన్నా కానీ బట్ నువ్వు అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. దానికి ఎలా అంటే సాధన. దీనిలో మనకు దృక్పిష్ట వివేకం కానీ పంచదశి కానీ లేకపోతే ఏవి చెప్పినా కానీ ఒకటే అహం బ్రహ్మాస్మి అనేది చెప్తూ ఉంటారు అని చెప్తారు గురువు గారు. స్నానానికి ఏదైనా మంత్రం ఉందా? ఎందుకంటే ఇప్పుడు కర్మలు నార్మల్ గా చేస్తూ ఉంటే దానికి తాలూకు రిజల్ట్స్ వచ్చి మళ్ళీ జన్మల్లో పట్టడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. అయితే నిజమైన స్నానం మహాస్నానం అంటే ఏంటంటే దేహం నేను కాదు. ఎప్పుడైతే మనకు ఆ స్పృహ వస్తుందో అప్పుడు, కానీ ఆ దేహం నేను కాదు అని అనుకోవాలన్నా ఇవన్నీ నిజం కాదు అని తెలుసుకోవాలన్నా చాలా వైరాగ్యం భక్తి జ్ఞానం ఇవి సమ్మిళితం వల్లనే మనం ఆ పాత్రలోకి వెళ్తాం. మనం తర్పణం అనేది గురువు గారు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు. ఎలా మనం వేదాలు చెప్పిన దాన్ని శాస్త్రాలు చెప్పిన దాన్ని ఎలా మనం మనకు కన్వీనియంట్ గా చేసుకుంటున్నామో, కొంతమంది నువ్వులు వాడటం లేకపోతే లేదా తర్పణం అనేది ఏదో అది అశుభ కార్యాలకు వాడతామని చెప్తూ ఉన్నారు. తర్పణం అంటే తృప్తి చెందించుట. ఎవరికైతే మనం ఏదైనా చెప్పి కానీ లేకపోతే ఏదైనా ఇచ్చి కానీ తృప్తి చెందించేలా అనేది సాధకులకు వేదాంతం ఎందు ఆసక్తి. ఎట్లా అంటే ఇంతకుముందు మన స్పీకరే ఒకళ్ళు చెప్పారు, చదివిన పుస్తకాల్లో కొంత ఎక్స్ప్లెయిన్ చేయడం, అందరికి మన అనుభవాలను పంచుకోవడం, అందరికీ అది నచ్చకపోవచ్చు. ఎందుకంటే మనకి ఏదైతే నచ్చుతుందో ఏదైతే ఇష్టం ఉంటుందో మనమేమనుకుంటామంటే అందరికీ అదే పంచుదాం అని అనుకుంటాం. కానీ ఇక్కడ వేదాంతం అనే దానికి ఒక అర్హత కంపల్సరీ కావాలని ఎప్పుడు మన గురువు గారు చెప్తూ ఉంటారు. ప్రతి దానిలో అది యోగ వాసిష్టం కానివ్వండి లేకపోతే ఏది చెప్పినా కానీ భగవద్గీత కానీ, ఫస్ట్ ఆయన చెప్పే మాట ఏంటంటే ఎవరైతే అర్హులో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎవరైతే మననం చేస్తారో, ఎవరైతే తమ లైఫ్లో ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళకే ఇది అర్థం అవుతుంది. వాళ్ళే ఆ పాత్రలోకి వెళ్తారు. మనోమాలిన్యాన్ని వదలటమే మహాస్నానం అని చెప్తారు. అంటే సాధన పరమాత్మ అనుగ్రహం పొందే వరకు సాధన చేయాలి. ఎప్పుడు చేయాలి మనకు ఎలా తెలుసు? సిద్ధి పొందటం అనేది దాన్ని మనం మననం చేసుకుంటూ నవవిధ భక్తి రీతులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో ఎవరికి సాధ్యమైంది ఎవరికి అనుకూలమైంది వాళ్ళు చేస్తూ వెళ్ళాలి, శ్రవణం కానీ మననం కానీ. సో ఆత్మస్నానం మహాస్నానం అంటారు. అహం బ్రహ్మాస్మి అనే నిశ్చయమే స్నానం. ఈ బ్రహ్మం మీరు తీసుకుంటే జ్ఞానస్వరూపం అండ్ సర్వము నిర్మలము నిత్యుడు అండ్ ప్రతిసారి మనం మననం చేసేదే మంత్రం. నేను నాయందు ఉండడమే మంత్రం. నేను నాయందు ఉండటం అంటే ఏంటి అసలు? ఎట్లా మనం నాయందే ఉంటాం కదా అని అనుకుంటాం మనం. కానీ మనం మన యందు ఉంటాం అంటే మనం ఎక్కువ మనసుకు ప్రాధాన్యత ఇచ్చి అన్ని ఆలోచనలు చేస్తూ ఎక్కడో ఉంటాం, ఎవరి గురించి ఆలోచిస్తూ ఉంటాం. మనం మన యందు ఉంటాం అంటే మీరు కూర్చున్నా కానీ లేకపోతే ప్రశాంతంగా ధ్యానం చేస్తున్నా, మీకేంటంటే మీ యొక్క మన యొక్క స్వరూపం ఆనంద స్వరూపం యాక్చువల్లీ. సో అందుకనే మనం ఏ బాధ వచ్చినా తట్టుకోలేం. ఆనంద స్వరూపమే మనం కాబట్టి రుబుడు అనే ఈ మొత్తం ఎక్స్ప్లెనేషన్ లో ఆయన అనుభూతినే చెప్పాడు. ఎందుకంటే అనుభూతి చెప్పేటప్పుడు మనం ఏం ప్రిపేర్ అవ్వట్లేదు. సో నిజం మాట్లాడేవాడికి ఎట్లయితే హిస్టరీ గుర్తుపెట్టుకోవాల్సిన పని ఉండదు. ఈ బ్రహ్మజ్ఞానం లేకపోతే ఈ ఆత్మ చైతన్యం గురించి ఇవన్నీ చెప్పేటప్పుడు వాళ్ళ స్వానుభవాలు చెప్పడం అనేది అదృష్టం. చాలా సాక్షాత్తు పరమ శివుడు రుబుడికి అందించడం, రుబుడు మళ్ళీ నిదాగుడికి చెప్పడం, మన గురువు గారు మనకి చెప్పడం, ఇవన్నీ ఒక సైకిల్ లాగా ఫామ్ అయినప్పుడు మనం మన ఎందు మనల్ని చూసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఎప్పుడే. సో స్వాత్మ అనే సింహాసనం మీద ఎవరైతే ఉంటారో అహం బ్రహ్మాస్మి ద్వైత దోష నివారణ. ఎందుకంటే మంచి చెడు, ధర్మం అధర్మం ఇలాంటివన్నీ వదిలేయాలి అంటే నిజమైన పరమాత్మతత్వం యొక్క ఇదిని మనం మననం చేసుకుంటూ ఉండాలి. తర్కం వల్ల అర్థం కాదని చెప్తారు. అండ్ ఆత్మజ్ఞానం అనేది తర్కానికి అందన సుఖం. ఈశ్వరుడు నిత్యానందమయుడు, శాశ్వతమైన వాడు. ఇంకా తర్పణం విషయానికి వస్తే తృప్తి పరచడం. తృప్తి అంటే ఆనందం. మనకి జ్ఞానం కంటే పవిత్రమైంది ఇంకొకటి లేదు. ఎప్పుడైతే నిజమేంటి అనేది తెలిసినప్పుడు దానికి తగ్గ ఇది మనకి అర్థమవుతూ ఉంటుంది. అంటే ఉపాసన ఎలా చేయాలి? కొంతమంది ఉపాసన అంటారు, కొంతమంది భక్తి. అంటే బ్రహ్మం ఏదైతే ఉందో నేను అన్యము కాదు, అనన్య భక్తి ఎప్పుడైతే ఉంటుందో ఏకం బ్రహ్మమే అనేది అర్థమవుతుంది మనకి. ఇక్కడ మరి దృష్టి కోణం, ఎందుకంటే ప్రతిసారి మన పర్స్పెక్టివ్ చాలా ఇంపార్టెంట్. ఉపాధి దృష్టితో చూస్తాం మనం, చైతన్య దృష్టితో నిజమైన అవగాహన కలుగుతూ ఉంటుందని చెప్పారు గురువు గారు. అంటే బ్రహ్మంతో అభేద భావన అనేదే తర్పణం అని చెప్తారు. ఇక్కడ నిత్య హోమాలు కానీ సర్వవేదేశు దుర్లభం అంటే భావనోపనిషత్తు యొక్క ఆ రెఫరెన్స్ కూడా చెప్పారు ఇక్కడ. దీని తర్వాత మరి ఇవన్నీ అయిన తర్వాత సో ఈ కర్మకాండలు కానీ లేకపోతే తర్పణ విధులు కానీ ఇవి అయిన తర్వాత జీవన్ముక్తుడు ఎలా ఉంటాడు మీరు గమనిస్తే జ్ఞాన మార్గంతో మనం జీవన్ముక్తికి సోపానాలు వేసుకోవచ్చు. ఉపాసనా మార్గం ఇది క్రమముక్తి అంటారు సాధనా పరంగా సగుణ నిర్గుణ బ్రహ్మణ ఎవరికి సాధ్యమైన రీతిలో ఎవరి యొక్క సంస్కారాలను బట్టి వాళ్ళకి పరమాత్మ అర్థం అవుతూ ఉంటాడు. అది మన ఎలిజిబిలిటీ అండి. ఎందుకంటే పరమాత్మనే ఆయన అనంతము అహం బ్రహ్మాస్మి అనేది మీరు ఎంత గట్టిగా నమ్ముతారో ఆ జ్ఞానం మనకి ఎంత గట్టిగా ఉంటుందో దాన్ని బట్టే మనకి తెలుస్తూ ఉంటుంది స్థాయి భేదాలు. అంటే జీవన్ముక్తుడు స్థితి ఎలా ఉంటుంది, ఎవడు ఆత్మమాత్రుడై ఉంటాడో వాడే జీవన్ముక్తుడు. స్థూల సూక్ష్మ కారణ శరీరాతీతుడు బ్రహ్మ చైతన్యంలో ఉంటాం అనుభవ స్థితి ఇలాంటివి మనకి ఎగ్జాంపుల్స్ సుఖ బ్రహ్మ కానివ్వండి రమణ మహర్షి శ్రీ రామకృష్ణ పరమహంస వీళ్ళ ఎప్పుడు గురువు గారు దృష్టాంతాలు చెప్తూ ఉంటారు దానికి తగ్గట్టుగా. అంటే ఇంద్రజాలం ఇలా మనం ఈ ప్రపంచం మొత్తాన్ని చూస్తూ ఎంత బాగుంది ప్రపంచం ఎంత ఇదిగా ఉందని అనుకుంటాం. దాన్ని సృష్టించిన వాడిని అంటే ఆయన యొక్క లేలే కాబట్టి ఇదంతా పరమాత్మ యొక్క లేలే కాబట్టి దాన్నే ఎక్కువ మనం ఫోకస్ చేయాలని చెప్తాడు. సర్వం బ్రహ్మమయం బ్రహ్మజ్ఞాని ఇప్పుడు మాండవోపనిషత్తు కానీ కారికలు కానీ చెప్పినా కానీ చూస్తే సర్వం బ్రహ్మమయం అనే చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇది అర్థం చేసుకోవాలంటే ఏది చెప్పినా కానీ దృగ్ధృక్త వివేకం కానీ యోగ వాచిత్వం కానీ పంచదశి చెప్పినా చాలా మనం చదివినప్పుడు మోరార్లెస్ మనకు అన్ని ఒకేలాగా అనిపిస్తూ ఉంటాయండి. అది కరెక్ట్. యాక్చువల్గా ఇప్పుడు వేదాంతం గురువు గారు చెప్పే స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే వేదాంతం రెండు మూడు చెప్పదు, ఓన్లీ ఒకటే చెప్తుంది. ఆ ఒకటే అన్ని చోట్ల రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. మీరు లలిత సహస్రనామం తీసుకోండి, విష్ణు సహస్రనామం తీసుకోండి, లేకపోతే యోగ వాసిష్టం అనండి, భగవద్గీత కానివ్వండి, ఏ వేదాంత గ్రంథం తీసుకున్నా దాని యొక్క ఎస్సెన్స్ మాత్రం ఒకటే అని చెప్తారు. తర్వాత మనకి విదేహముక్తి అంటే ఎలా దేహానంతరం వచ్చే ముక్తి విదేహముక్తి అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి జనక మహారాజు అని చెప్తారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏం చెప్తారంటే వేదాంతంలో పడి మన డ్యూటీస్ మనం చేయలేము, లేకపోతే వేదాంతంలో పడి అందరినీ వదిలేస్తాము అంటే ఒక రకమైన మిత్ ఉంది జనాల్లో. దానికి ఎలా చెప్తారంటే గురువు గారు ఇప్పుడు మీరు చూసుకుంటే జనక మహారాజు కానీ అంటే ఆయన ఒక్కడే కాదు ఆయన పరంపరలో వాళ్ళ పూర్వీకులు కూడా విదేహ రాజ్యం దాని పేరే విదేహరాజు విదేహముక్తి అన్నట్టుగా చెప్తారు. ఎలా అంటే వేదాంతం అనేది కంప్లీట్గా నిజంగా అర్థం చేసుకున్న వాళ్ళు వాళ్ళ యొక్క డ్యూటీస్ని మిగతా వాళ్ళకంటే పర్ఫెక్ట్గా చేస్తారని చెప్పారు. అంటే నిజమైన వేదాంతం అనేది ఏంటంటే అర్థం చేసుకోవడం అన్న ఇదిలో చెప్పారు. సో నేను మ్యాక్సిమం ట్రై చేశానండి. ఎందుకంటే ఇప్పుడు ఆత్మతత్వం గురించి చెప్పాలన్నా విచారణయే మార్గం. అంటే మనకు అర్థమైంది ఏదైతే ఉందో దాన్ని రిఫ్లెక్ట్ చేయాలన్నా కానీ ఆ సరైన వాక్కు దానికి తగ్గ కనెక్ట్ ఉండాలి. నేను ప్రయత్నం చేశాను. ఎందుకంటే ఎప్పుడు ఎన్నాళ్ళ నుంచి వేదాంతం చదువుతున్నా మళ్ళీ కొత్తగా ఒక ఏదైనా తీసుకున్నా కానీ మళ్ళీ కొత్తగానే అనిపిస్తుంది. ఎందుకంటే మన యొక్క ఎలిజిబిలిటీని బట్టి అర్థమవుతూ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఆల్.
బాగుందండి. ఉమా పవన్ గారు చాలా పచ్చగా చెప్పారు. ఇక్కడ సింపుల్ గా మీరు చెప్పినట్టుగా పెద్ద తర్కాలకు దొరకడు భగవంతుడు శివుడు. దానికి ఒక శ్లోకం చెప్పారు. ఆ శ్లోకం చెప్పుకుంటే నాకు చాలా తృప్తి అనిపిస్తుంది అనిపించి ఆ శ్లోకం మీరు చెప్పిన దానికే శ్లోకం చెప్దామని. వేదాంతైరపి చంద్రశేఖర పదాంభోజానురాగాధర దారోదార కుమారధార నికరై ప్రాణైర్వత్నైరుచ్చిత త్యాగాద్యో మనసా సకృత్ శివపద ధ్యానేన యత్ ప్రాప్యతి తన్నైవాప్యతి శబ్దతర్క నివహి శాంతం మనస్తద్భవేత్. శివుడు ఎలా దొరుకుతాడు అన్నదానికి చక్కగా వేదాంత విషయ వాక్యముల విచారణ ద్వారా, అలాగే చంద్రశేఖరుని పాదాలను గట్టిగా పట్టుకుని మనం నిరంతరం ధ్యానం చేస్తున్నట్టు వల్ల, అలాగే ఇంకా లంపటాలన్నీ వదిలేసేసి కేవలం శివపద ధ్యానంతో అయితేనే దొరుకుతారు, సప్త తర్కాలకు వారు దొరకరు. ఇంకా ఇవాళ బ్రహ్మజ్ఞానంలో నాకు బాగా నచ్చినది ఏంటంటే అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి మీదనే ఎక్కువ మాట్లాడతారు. అహం బ్రహ్మాస్మి మనకి ఏం చెప్తోంది అన్నది చాలా బాగుంది. ఇక్కడ ఆత్మ జ్ఞాన ప్రకాశం ఇస్తోంది. ఆత్మ అవలోక జయప్రదం అసత్యం వినాశకం అన్యత్ సర్వం వినాశే అని అప్రతక్య సుఖప్రదం అని అయితే వీటిలన్నింటినీ గురుగారు ఎప్పుడు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి కీర్తనలు చెప్తూ ఉంటారు. నాకు అందులో ఆయన చెప్పినప్పుడు ఒకసారి విన్నాను అనమాట, ఏమిటి ఎప్పుడు ఆయన గురించి చెప్తారని. సర్వం బ్రహ్మమయం రే సర్వం బ్రహ్మమయం కిం వచనీయం కిమవచనీయం కిం రచనీయం కిమరచనీయం ఇట్లా అన్ని కిం ఏమి కిం వచనీయం కిం అవచనీయం కిం రచనీయం కిం అరచనీయం అని అలా ఏది ఏవి రాయాలి ఏవి రాయొద్దు ఇట్లా ఏం చెప్పాలి ఏం చెప్పవద్దు ఇవన్నీ కూడా ఏమి లేదు కేవలం బ్రహ్మమే అలాగే అంతలో కూడా చివరిలో అన్నిటికంటే కూడా మనం
సర్వత్ర సరాహం సోహం కర్తవ్యం భో కిమపి నిధానం
ఎప్పుడు హంసస్తోహం ఇక్కడ ఈ పదం నాకు బాగా ఇప్పుడు మనం చెప్పుకున్న అహం బ్రహ్మాస్మి సహ హంసం సహ హంస అహం అది నేను అహం బ్రహ్మాస్మి అనే భావన ఇక్కడ కలిగించేలాగా మనం నిరంతరం భావన చేస్తూ ఉండాలని ఈ యొక్క పాట పాడుకుంటే మనం నిరంతరం ఎప్పుడు అహం బ్రహ్మాస్మి భావనతోనే ఉంటాము అన్న ఇది మాత్రం నాకు బాగా స్మరించింది. అప్పటి నుంచి గురుగారు చెప్పిన దగ్గర నుంచి నేను ఇదే వింటూనే ఉన్నాను అనమాట, ఇదే పాడుకుంటూ ఉంటాను.
బాగుంది, చక్కగా చాలా చాలా బాగా పడారు. అక్కడ ఎక్కడున్నా కూడా హంస ధ్యానం చేసుకోగలగాలి అన్నారు. అహంస అంటే నేనే బ్రహ్మం అని హంస ధ్యానం చేస్తూ ఉండాలి అన్నారు గురుగారు దీంట్లో చెప్తూ.
అవునండి, బాగా చెప్పారు. పొరపాటు ఆ ఎక్సైట్మెంట్ లో కొన్ని ముందు వెనకాల అవుతుందని నాకు
పర్లేదండి.
బాగుంది. నెక్స్ట్ మన స్పీకర్ గారు లలిత గారు అండి, ఉన్నారమ్మా?
అవునండి, అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. జీవన్ముక్తుడు విదేహముక్తుడు వారి గురించి పవన్ గారు వివరించినట్టు అది గురువు గారు వివరించారు, అదే పవన్ గారు చెప్పారు. అది విన్నాక విదేహముక్తుడు దేహం నేను కాదని దృఢమైన జ్ఞానం కలిగి ఉంటాడు. జీవన్ముక్తుడై ఎలా ఉంటాడంటే దోసపండు తొడిమి నుండి ఎలా విడి ఉంటుందో, వెలగపండులో గుజ్జు చెక్కకి అంటుకోకుండా లోపల ఎలా ఉంటుందో, మజ్జిగ చిలికి వెన్న తీశాక వెన్న ఎలా మళ్ళీ మజ్జిగగా మారదో, అలాగే జీవన్ముక్తుడు ప్రపంచంలో ఉన్న బంధితుడు కాడు. దీనినే దేహముక్తి ప్రకరణం. ఇది వేదాలు చదివి నేర్చుకుందామంటే దుర్లభము, కేవలం విచారణతో తెలుసుకోవాల్సిందే అని గురుగారు చెప్పారు. తర్వాత అధ్యాయంలో ఆత్మనః అన్యత్ న కించన, ఆత్మ తప్ప మరొక వస్తువు ఇసుమంత కూడా లేదు. ఈశావాస్యమిదం సర్వం, అన్నిటికీ ఆయనే కారణం, మాయతో అంతటా వ్యాపించి ఉన్నాడు అని తెలుసుకొని ఆయనను శరణు వేడితే ఆయన మాయను పోగొట్టి అభిన్న భావాన్ని కలిగించి నువ్వే సర్వము అనే స్థితిని అందిస్తాడు అని చెప్పారు. తదుపరి అధ్యాయాలు ఇదం దృశ్యం న కించన, దృశ్యం ప్రతీదీ లేదు. ఆత్మన్యోనత్ సుఖం నాస్తి, ఆత్మ తప్ప మరొక సుఖం లేదు. ఆత్మన్యోనత్ జగత్ నాస్తి, ఆత్మ తప్ప మరొక వస్తువు లేదు అని వివరించారు. ఈ స్థితి నిలబడాలంటే శివుడు ఎవరో తెలుసుకుని నిగ్రహించిన మనస్సుతో అంతరాయములు లేకుండా భజించాలి. అప్పుడు నువ్వు నిత్యుడు నిర్వికల్పుడు సత్యమైన ఆత్మ అయిపోతావు. తర్వాత అధ్యాయాలలో అసత్తేవహి కేవలం, ఆత్మ తప్ప అన్యము అంతా అసత్తు, అంటే అంతా సత్యమే అని వివరించబడినది అని మంచి మననం చేసే వాక్యాలు కొన్ని గురువు గారు చెప్పారు. అందరిలో సామాన్యం చిత్తే. సర్వం చిన్మాత్ర ఏవహి, చిత్ ఏవత్వం, చిన్మాత్ర ఏవ శాశ్వతం, చిన్మాత్రయే శాంతి లక్షణం, చిన్మాత్రయే విజ్ఞానం. ఈ వాక్యాలని చిదేవ ప్రకరణం అంటారు అని గురువు గారు చెప్పారు. అనాత్మను పరిహరించడం ప్రక్రియ ఒకటి, ఆత్మ వస్తువును అలాగే గ్రహించడం ప్రక్రియ ఒకటి ఉందని వివరించారు గురు. నా నహి నహి నాస్తి నాస్తి అన్నవన్నీ పరిహారాలే. ఈ పంచభూతాత్మకమైనదంతా అసత్తే అన్నారు. ఏ చైతన్యం వల్ల ఇవి చైతన్యం పొందుతున్నాయో, ఏది వీటికి ఉనికిగా ఉందో ఆ అపరిణామమైన విషయం తెలుసుకోవాలి అని గురుగారు మనకి చెప్పారు. పరమార్థానికి అద్వైతమే కానీ శిష్యోపదేశ కాలం ద్వైతమే సుమా. అందుకే బ్రహ్మ విచారణ కాలంలో కూడా లోక వ్యవహార కాలం ఉంటుంది. కలలో సింహగర్జనకి ఎలా మెలకువ వచ్చిందో మిథ్యా ప్రపంచంలో ఉన్న వారికి బ్రహ్మోపదేశంతో అలా మెలకువ వస్తుంది అని వివరించారు గురువు గారు. దృఢ నిశ్చయం అనే అధ్యాయం వివరిస్తూ ఏది శాంతమో, ఏది శుద్ధమో, ఏది నిర్వికల్పమో, ఏది నిరామయమో ఆ ఆనందమే నేను అని దృఢం చెయ్యాలని చెప్పారు. అఖండాకార వృత్తి, నీటి ప్రవాహానికి మధ్యలో పుల్ల అడ్డు పెడితే అది రెండుగా చీలి రెండుగా ఎలా కనిపిస్తుందో, అడ్డు పుల్ల తీసివేస్తే ఒక్క ప్రవాహంలో ఎలా కనిపిస్తుందో ఈ ఉదాహరణ ఇస్తూ అఖండం అంటే ఇంతవరకు రెండుగా ఉన్నది ఒక్కటి అయ్యిందని, ఒక్కటిగా మిగిలి ఉండడం అని వివరించారు. అలాగే జగత్కి పరమాత్మకి మధ్యలో అహం అనే అడ్డుపుల్ల ఉంది, అది తీసేస్తే అంతా కలిపి ఒక్కటైపోయి ఒక్కటే రసం మిగిలి ఉంటుంది, అదే అఖండాకార వృత్తి అంటే. అటు తర్వాత తన్మయో భవ, తన్మమై పో, తన్మయమై పో, బ్రహ్మమై నిండిపో, అది తన్మయం అని చెప్పారు గురువు గారు. తదుపరి నాలుగు మహావాక్యములను వివరిస్తూ ఒక అధ్యాయం ఉందని చెప్పారు. మొదటి మహావాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం అనగా ఏది ఉండడం వల్ల అన్నీ తెలుసుకోగలుగుతున్నామో ఆ తెలివి పేరు ప్రజ్ఞానము, అనగా చైతన్యము, అదే బ్రహ్మము. ఈ ప్రజ్ఞానం అందరిలో సమానంగా ఉంది. అది విచారణ చేస్తే ప్రజ్ఞానము బ్రహ్మ అన్నవి వేరుగా లేవు, ప్రజ్ఞానమే బ్రహ్మ అనే అఖండ రసం అర్థమవుతుంది. రెండవ మహావాక్యం అహం బ్రహ్మాస్మి. యజుర్వేదంలోని బృహదారణ్యకోపనిషత్తులోని వాక్యం, దేహం నేను అనుకునే అహంకారం పేరు ద్వైత వృత్తి, బ్రహ్మము నేననుకునే అహంకారం పేరు అద్వైత వృత్తి అని పేరు. అద్వైతం అహం బ్రహ్మాస్మి, దీనినే మననం చేసుకోవలసిన గొప్ప వాక్యమని, అనుభవ వాక్యం అని కూడా పేరున్నదని గురుగారు చెప్పారు. దీనిలో మూడు పదాలున్నాయి, అహం, బ్రహ్మ, అస్మి. అహం జీవుడు, బ్రహ్మ ఈశ్వరుడు, అస్మి అఖండాకారం, ఏకత్వాన్ని చూపిస్తున్నది. తృతీయ వాక్యం తత్వమసి. త్వం జీవుడిని, తత్ బ్రహ్మమును, అసి అనేది ఏకత్వాన్ని తెలియజేస్తుంది. ద్వైత వృత్తి, సాక్షి వృత్తి, అఖండాకార వృత్తి అని మూడు వృత్తులు ఉన్నాయి అని వివరించారు. వ్యవహారంలో ద్వైత వృత్తి, ఇది అది అది ఇది. విచారణ దశలో వీటినే దూరంగా చూస్తూ క్రమంగా సాక్షి వృత్తిలోకి వెళతాం. విచారణలో ఒక స్థితికి వెళ్ళాక అఖండాకార వృత్తిలోకి వెళ్ళిపోతాం. ఎవరైతే అఖండాకార వృత్తిని నువ్వే బ్రహ్మంరా అని బోధిస్తారో వారే అసలు గురువు. సద్గురువు వచనమునందు నిశ్చయమైన బుద్ధి కలిగి ఉండడమే తత్వ నిశ్చయము. సర్వ వేదాంత వాక్యములకు అద్వైత బ్రహ్మమే పరమార్థము. ఇది చెప్పే గురువు కంటే గొప్ప మంత్రము చెప్పే గురువు ఉండడు అని, ఈ వాక్యాలు రుభువు చెప్పిన వేదాంత డెండిమ అని గురువు గారు చెప్పారు. వేదాంత శ్రవణం చేసి దానిని మననం చేసి ఉభయత్యాగ లక్షణము ఏమిటో గ్రహించాలి. ఉదాహరణగా కిటికీని తెరిస్తే కాంతి వస్తే, సూర్యకాంతి వచ్చినప్పుడు కిటికీలో చూస్తే ఒక సూర్యుడు, ఆకాశం బయటికి వెళ్ళి ఆకాశంలో చూస్తే ఇంకో సూర్యుడు కనిపించినా కిటికీ కానీ ఆకాశం అనే ఉపాధులను తీసేస్తే మిగిలేదు సూర్యుడు ఒక్కడే కదా. అలాగే నేను కించిజ్ఞుడను, ఈశ్వరుడు సర్వజ్ఞుడు అనుకున్నప్పుడు అందులో కించిత్ సర్వ అనే ఉపాధి భేదాలను తీసేస్తే మిగిలేది జ్ఞ చైతన్యం, ఉభయత ఒక్కటే. కించిద్ అనే కిటికీ, సర్వ అనే ఆకాశం తీసేస్తే సూర్యుడనే జ్ఞానం ఎలా మిగిలిందో ఉభయత్యాగ లక్షణం అది. ఈ ఉభయత్యాగ లక్షణం స్థిరపడితే నిధిధ్యాసనం అంటారు అని చెప్పి ద్విజాతీయ, సజాతీయ, స్వగత అని మూడు భేదాలు గురించి వివరించారు గురువు గారు. ద్విజాతీయ భేదం అంటే మనం వేరు, ఆవిడ వేరు. స్వజాతీయ భేదం అంటే నేను వేరు, నువ్వు వేరు. స్వగత భేదం అంటే నా కాలు వేరు, నా చెయ్యి వేరు, నా కన్ను వేరు, నా ముక్కు వేరు. నాలో ఉన్న భేదం స్వగత భేదం, నాలాంటి ఒక జాతిలో ఉన్న పరస్పర భేదం స్వజాతీయ భేదం, మనకి వేరే జాతి మనకి వేరే జాతికి ఉన్న భేదం ద్విజాతీయ భేదం. ఈ మూడు భేదాలు ఉపాధులకు ఉంటాయి కానీ చైతన్యానికి ఈ మూడు భేదాలు ఉండవు. ఇంకా నాలుగవ మహావాక్యం అయమాత్మా బ్రహ్మ. అయం అనేటటువంటిది ఇది అని చెప్పబడుతున్న శరీరం ప్రపంచం. ఆత్మ అనేది ఈశ్వరుడు, బ్రహ్మ అనేది అఖండాకారం. వేదములకు సారమైన, ఉపనిషత్తులకు సారమైన నాలుగు మహావాక్యాలకి సారము అఖండాకార వృత్తే, అంటే రెండు లేని ఏకస్థితే, అదే అద్వైతం. బ్రహ్మము మాత్రమే ఉంది సుమా, సందేహం లేదు. ఈ సందేహం వల్లే దేహం, సందేహం వదిలేస్తే ఏ దేహమూ లేదు అని ఈ జ్ఞానం కోట్ల కొలది దానాల కంటే గొప్పది. ఈ జ్ఞానం ఉంటే కొండంత బంగారాన్ని కూడా గడ్డి పరకలాగా తోసివేయవచ్చు అని బోధిస్తూ రుభువు చెప్పగానే విదాహుడు పరవశించిపోతున్నాడు అని ముగించారు గురువుగారు. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు. స్వస్తి.
చాలా చక్కగా చెప్పారండి. అసలు మళ్ళీ మొత్తం అంతా వింటున్నట్టు అనిపించింది నిజంగానే. అంటే ఈ బ్రహ్మజ్ఞానం అనేది గురు ద్వారా మాత్రమే తెలుసుకోవాల్సింది బ్రహ్మజ్ఞానం అని కూడా అన్నారనమాట. పాండిత్య వచనాలు వేరు, అలాగే అనుభవ వచనాలు వేరు అని. రుభువు అంతా అనుభవించి చెప్పినావు కాబట్టి ఇవి దీనికంటే ఇంకా గొప్పగా బ్రహ్మజ్ఞానం గురించి చెప్పడానికి ఏమి ఉండదు అన్నట్టు అన్నారు శ్యామల గారు. చెప్పండి.
ఆ మహావాక్యాలు నాలుగు మరొక్కసారి మనం అనుకుందామని. అది ప్రజ్ఞానం బ్రహ్మ నిశ్చిత, అంటే ఓవరాల్ గా ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, అంటే సర్వ వేదాంత వాక్యాలకు అద్వైతమే పరమార్థము అని చెప్పారు. అద్వైతం అంటే ఏంటి? ద్వైతము కాదు, ఏకత్వము. ఇంకా ద్వైతం ఆ రెండు, అహం బ్రహ్మ అనే రెండు అనేవి ఏంటి? అస్మి, అది నేను అయ్యున్నాను, అస్మి అనే ఏకత్వ భావనతో మనం ఉండాలి, ఏకత్వం అని తెలుసుకోవాలి. అది విచారణ ద్వారా తెలుస్తుంది, అది తర్వాత తద్వారా అనుభవాన్ని పొందుతాము అని మొత్తం ఈ రోజు మనం చేసుకున్న మురళీలో మనం మాట్లాడుకున్న ఈ బ్రహ్మ విద్య రుభుగీతలో మొత్తం తెలుసుకున్న విషయం అయితే అహం బ్రహ్మాస్మి. ఆ అహమో బ్రహ్మ అనే రెండు అభిన్న భిన్న వాటిని నుండి మనం అస్మి అనే ఏకత్వ భావన అద్వైతంని మనం తెలుసుకోవాలి అని చక్కగా అందరూ చాలా బాగా వివరించి చెప్పారు.
చక్కగా చెప్పారు, చాలా చెప్పాను, చాలా బాగుంది. అద్వైతము జ్ఞానం కాదు, భావం అన్నారు. త్వంని జ్ఞానంతో శుద్ధిపరిస్తే తత్ తెలుస్తుంది అని చెప్పారు. సో చాలా చాలా ఈ మహావాక్యాల గురించి చెప్పటము, అదేవిధంగా ఇంత బ్రహ్మజ్ఞానాన్ని నాబోటి వాళ్ళకి కూడా, మనబోటి అనబోను నేను, నాబోటి వాళ్ళకి కూడా చాలా అర్థమయ్యే విధంగా చక్కగా చెప్పారు. చాలా బాగుంది. స్పీకర్స్ అందరూ చాలా అద్భుతంగా మాట్లాడారు. ఇంత సమయమైనా కూడా వేచి ఉండి అన్ని చాలా అద్భుతంగా వివరించారు. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. సర్వం శ్రీ గురుచరణ అరవిందార్పణమస్తు.
ఇక్కడే లాస్ట్ లైన్స్ ఒక్కసారి గట్టిగా చెప్పుకోవాలి అని. జ్ఞాన ఏవ జగత్ సర్వం జ్ఞానాధన్యం న విద్యతే, జీవ ప్రజ్ఞాన శబ్ద స్యాత్, బ్రహ్మ శబ్ద ఈశ్వర. సృష్టిలో ఉన్నదంతా జ్ఞానం మాత్రమే, చిన్మాత్రమే, అది తప్ప మరొకటి లేదు అని నిశ్చయానికి సర్వం బ్రహ్మేతి నిశ్చును అని నిశ్చయంతో మనం ఈరోజు మురళిని ముగిద్దాం అని అనుకుంటున్నాం. ఏమంటారండి?
చక్కగా చెప్పారండి.